சுக்லாம்பரதரம் விஷ்ணு சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் ஜாயத் சர்வவிக்னோபசாந்தயே அகசாரண பத்மார்க்கம் கஜாரண மகர்நிஷம் அநேகதம் தம் பக்தானாம் ஏகதம் தம் உபாஸ்மகே வாகீஷாத்யா சுமனசா சர்வார்த்தானாம் உபக்ரமேயம் நத்வா கிருதகிருச்சாஸ்யுஸ்தம் நமாமி கஜானனம் ஷரதிந்து விகாசிமந்தகாசாம் ஸ்புரதிந்தீவரலோச்சனாபிராமாம் அரவிந்த சமான சுந்தராஸ்யாம் அரவிந்தாசன சுந்தரீம் உபாசே ஸ்ரீராமச்சந்திரகாஸ்ரித பாரிஜாதக சமஸ்த கல்யாண குணாபிராம சீதாமுகம் போருகச்சரீக நிரந்தரம் மங்களமாதனூது குருர்பிரம்மா குருர்விஷ்ணு குருர்தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. ஹரிஹி ஓம் தத் சத். ஸ்ரீ குருப்யோ நம. சிவாய குரவே நம. பிரதமங்க ஆலயంలో వేంచేసి ఉన్నటువంటి పరమేశ్వరునకు అమ్మవారికి గణపతి కుమారస్వామికి సపరివారుడైనటువంటి రామచంద్ర ప్రభువుకు హనుమత్ ప్రభువుకు సాక్షాత్తు శారదామాతకు శంకర భగవత్పాదుల వారికి సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 శృంగేరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి వారికి అంతేవాసి అయిన విధుశేఖర భారతీ స్వామివారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఈ శంకర విజయాన్ని శ్రవణం చేయడానికి వచ్చినటువంటి తల్లులకు తండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చిరంజీవులకు భగవద్ ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ నిన్నటి రోజున శంకరుల వారు తత్వమసి అనేటువంటి వాక్యం జీవ బ్రహ్మ ఏకత్వము ఎలా నిరూపిస్తుందో చెప్పారు. అది భూతార్థంలో చెప్పబడింది కనుక అయి ఉన్నది అని చెప్పారే కానీ అవుతుంది అని కానీ అవుతూ ఉన్నది అని కానీ వర్తమాన కాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ లేదయ్యా, కనుక అయ్యే ఉన్నది అని చెప్పారు. అంతవరకు వచ్చాం. ఈ మెళ్ళలో ఆ శంకర భగవత్పాదుల వారి మెడలో, అలాగే తన భర్త యొక్క మెడలో దండలు వేసి ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. వాదన జరుగుతోంది. ఇక్కడ నియమం ఏమిటి అంటే ఎవరి మెడలో ఉన్న దండ వాడిపోవడానికి సిద్ధపడితే వారు విజితులు అయినట్టు, జయింపబడ్డారు వాళ్ళు. ఆ నిర్ణయం చేసి లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆవిడ అన్నంత మాత్రం చేత జరుగుతుందా అంటే మహాపతివ్రతామ తల్లి పాతివ్రత్య ధర్మము చేత ఏ పనైనా చేయగలిగినటువంటి స్థితి కలుగుతుంది. అదే పాతివ్రత్య ధర్మం పురుషుడికి ఉండే అవకాశం లేదు. ఈ ధర్మము ఎవరికున్నదయ్యా అంటే ఒక్క మహిళలకే ఉన్నది. వాళ్ళ పాతివ్రత్యం ఎంతటి స్థితికి చేరిందని మన పురాణ సాహిత్యం చెబుతున్నది. సూర్య గమనాన్ని కూడా ఆపేసింది సతీ సుమతీదేవి. ఏమండి ఎంత దివ్యమైనటువంటి స్థితి! అనసూయాదేవి వచ్చి నీ భర్తకు వచ్చిన ప్రమాదం లేదమ్మా, ఆ సూర్యుణ్ణి గమనం సాగించమని ఒక్క మాట చెప్పు, నీ భర్త సంగతి నేను చూసుకుంటానని ఆజ్ఞ ఇస్తే అప్పుడు సూర్యుడికి అనుమతి ఇచ్చింది ఆవిడ. కాలచక్రాన్ని పూర్తిగా తిప్పగలిగినటువంటి సూర్య భగవానుడు కూడా భూమి పుట్టిన నాటి నుండి అనాహతంగా నిత్యము క్షణక్షణము ప్రయాణం చేస్తూ ఆ అనూరుడు అనేవాణ్ణి వెంటబెట్టుకుని తిరుగుతున్నటువంటి సూర్యభగవానునికి కూడా గమనము ఆగిపోయింది అంటే స్త్రీ యొక్క పాతివ్రత్య శక్తి ఎంత గొప్పదో చూడండి. అన్నిటికన్నా గొప్పది అగ్నిహోత్రం అని అంటూ ఉంటాం. బాగా మడిగట్టుకుని ఆచారంతో ఉండేవాళ్లను కూడా మనం ఏమంటాము, అబ్బో వాళ్ళింటో చాలా కష్టం అండి, నిప్పులతో కడుగుతూ ఉంటారు అంటారు. నిప్పు ఆ అగ్నిహోత్రం అంత పవిత్రమైనది. సీతమ్మ తల్లి వెళ్ళి ఆ అగ్నిహోత్రంలో నిలబడితే ఆవిడకు పూల రాశి వలే ఉన్నది తప్ప అగ్నిహోత్రంలాగా లేదు. కారణం ఏమయ్యా అంటే ఈ అగ్నిహోత్రం కూడా ఆవిడ యొక్క పాతివ్రత్య అగ్నికి ముందు చల్లబడింది అన్నారు. అంత గొప్ప మహిమ పాతివ్రత్య మహిమ, సామాన్యమైనది కాదు. ఆ మహిమ చేతనే ఎవరైతే ఓడిపోతూ ఉంటారో వాళ్ళ మెడలో ఉన్న మాల వాడిపోతుంది గాక, నేను ఇక్కడే ఉండి న్యాయ నిర్ణయం చేయవలసిన పని లేదు అని చెప్పి లోపలికి వెళ్ళింది ఉభయ భారతి. ఈ శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి విషయాన్ని ఖండించలేని స్థితి ఏర్పడింది ఎవరికి, మండనమిశ్రునకు. ఎందుకంటే సప్రమాణంగా మండనమిశ్రుడు దేన్నైతే విశ్వసించాడో దాని నుండే ఉదాహరణలు చూపిస్తున్నాడు ఆయన వేదం నుంచి, నిన్న మనం చెప్పుకున్నాం. కనుక ఇప్పుడు కాదు అనేటువంటి అవకాశం లేదు. ఎందువల్ల, వేద విహితమైనటువంటి కర్మను పరిపూర్ణంగా విశ్వసించినవాడు ఆచరిస్తున్నవాడు మండనమిశ్రుడు, కాదనేటువంటి అవకాశం దొరకటం లేదు. ఆయన మెడలో ఉన్న మాల వాడిపోతున్నది, ఇక ఈయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా తన మనస్సు ఓడిపోవడానికి అంగీకరించలేదు. ఆ కారణం చేత జైమిని మహర్షిని ఒక్కసారి మనస్సులో తలుచుకున్నాడండి. ఎవరు? మండనమిశ్రుడు. ఎప్పుడైతే మనస్సులో తలుచుకున్నాడో ఆ జైమిని మహర్షి ప్రత్యక్షమయ్యారు అక్కడ. ఆనాడు పితృతిథి అయిపోగానే వ్యాసుల వారు, జైమిని వీళ్ళిద్దరూ వాగ్వివాదం మొదలుపెట్టేటప్పటికి వాళ్ళ దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇక్కడ లేరు. కేవలం ఉన్నదెవరయ్యా, అనేక మంది పండితులు వాళ్ళ వాగ్వివాదములు విందాము అనేటువంటి ఇచ్ఛ కలిగిన వాళ్ళు మాత్రమే అక్కడున్నారు. ఈ చుట్టుపక్కల మొత్తం ఎంతమంది ప్రజానీకం ఉన్నారు చెప్పండి? అందరూ శంకర విజయం వినటానికి వస్తున్నారా? ఒకవేళ ఈ పేట మొత్తం వస్తే వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాం మనం? ఎవరు వినగలిగిన వారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. పెద్దలు చెబుతూ ఉంటారు సూత్రం, చెరువులో కప్పలు చేపలు ఇవన్నీ ఉంటాయి, ఆ చెరువులోనే తామర పూలు కూడా ఉంటాయి, కలువ పూలు ఇవన్నీ. ఆ పూలలో ఉండే తేనె తాగడానికి తుమ్మెద ఎక్కడ నుంచో వస్తుంది, తాగి వెళ్ళిపోతుంది, అంతే కదండి. కానీ దాని చుట్టే తిరుగుతున్నటువంటి చేపలు ఆ తేనె తాగగలుగుతాయా? తాగలేవు. మఠానికి చుట్టూ ఉన్నవాళ్ళు రారు, ఎక్కడి నుంచో వస్తారు వినటానికి, అనేక మంది పెద్దలు చెబుతూ ఉంటారు. కాకపోతే కొద్దిమంది ఆ సత్సంగములో ఉండేటువంటి దివ్యత్వం, ఆ తీయదనం, కలకండ రుచి మరిగిన గండు చీమకరణిన్, ఆ బెల్లపు గడ్డ పట్టుకుంటుంది గండు చీమ, అది తింటోంది కదా అని మనం దులపడానికి ప్రయత్నం చేస్తే పోదు. ఒకవేళ అటువైపు వెళ్ళినా మళ్ళీ వచ్చి దాన్ని పట్టుకుంటుంది. గట్టిగా మనం గనక లాగితే నడుం వరకు తెగి మన చేతిలోకి వస్తుంది, కానీ బెల్లపు గడ్డను మాత్రం వదిలిపెట్టదు ఆ గండు చీమ. బాగా మీరు పరిశీలన చెయ్యండి. అట్లాగే ఈ సత్సంగము యొక్క రుచి తెలిసినటువంటి పెద్దలు, జిజ్ఞాసువులు అయినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా వస్తారు, పక్కనే ఉన్నా వస్తారు, దాని రుచి తెలియాలి. తెలియాలి అంటే చెప్పేవాడు ఆ రుచిని తెలియజేయాలి. ఈ రెండు చోట్ల ఉన్నది లోపం. వీడు సక్రమంగా చెప్పలేకపోయినా దులుపుకుని వెళ్ళిపోతారు, ఇక మళ్ళీ రారు. కనుక అనేక మంది వచ్చి కూర్చుని వాళ్ళ వాగ్వివాదాలు వింటున్నారు. ఆకాశ మార్గాన దేవతలంతా వచ్చి కూర్చుని వింటున్నారు. వాళ్ళ వాళ్ళ వాహనాల్లో వచ్చారు అని చెప్పుకున్నాం మనం మొదటి రోజునే. కనుక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కానీ వ్యాస జైమినులు ఇద్దరూ వెళ్ళిపోయారు. కనుకనే ఇప్పుడు జైమిని మహర్షిని ఆయన మనస్సులో తలుచుకున్నాడు. తలుచుకునేటప్పటికీ వచ్చేశాడు. కేవలం తలుచుకున్నంత మాత్రం చేతనే జైమిని ఎలా వచ్చాడయ్యా అంటే, మండనమిశ్రుడు కూడా అంత గొప్ప తపశ్శాలి. అతడేమైనా సామాన్యమైనటువంటి కేవలం పుస్తకాలు చదువుకున్న పండితుడు మాత్రమే కాదు, పాండిత్యం ఒక్కటి కాదండి ఉండవలసింది. ఎంత పాండిత్యం ఉంటే ఏమి, పండు చెట్టుకే ఉంటుంది కానీ చెట్టు మాత్రం తింటుందా పండుని? జామ పండు కాసింది జామ చెట్టుకి, బాగా మిగల ముగ్గ పండింది, దాన్ని ఎవరు తింటారు? కోసుకున్నవాడు తింటాడు, కానీ ఆ చెట్టేమీ తినదు. అట్లాగే కేవలం వేదం అధ్యయనం చేసినంత మాత్రం చేత చాలదు, శాస్త్రము చదివినంత మాత్రం చేత చాలదు, దాన్ని అనుష్ఠానం చేయగలిగితే అతడు పండితుడు. కేవలం చదువుకున్నవాడు అని మాత్రమే చెప్పగలం, కానీ పండితుడు అని చెప్పలేం. ఎవరు పండితుడయ్యా? ఆ శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఆచరించగలిగిన వాడు పండితుడు. వేదం ఎలా చెప్పిందో అలా ఆచరించగలిగినటువంటి వాడు పండితుడు. మిగతా వారంతా కూడా పండితం మన్యహ అన్నారు. ఆచరించగలిగిన వాణ్ణి పండిత మాన్యుడు అని అన్నారు. కనుక తాను వేదాన్ని అనుసరిస్తూ అనుష్ఠానం చేస్తూ ఆయా కర్మలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించుట అనేటువంటి తపస్సు చేసినవాడు గనుక మండనమిశ్రుడు కూడా శంకర భగవత్పాదులంతటి వారి ఎదురుకుండా కూర్చుని వాదన చేశాడు అంటే సామాన్యుడయ్యుంటాడా చెప్పండి? శంకరులంటే ఎవరని చెప్పుకున్నాం? సాక్షాత్తు పరమేశ్వరుడే నిర్వివాదమైన అంశం. మనం తర్వాత వచ్చే రోజుల్లో మనం చెప్పుకుంటాం. ఈ ఉన్నటువంటి నాలుగు రోజుల్లోనే ఇంకా మనకున్నది ఎంత సమయం? నాలుగు రోజులు 23వ తారీఖు దాకా. సాక్షాత్తు శంకరులే కాదు అనేటువంటి అవకాశం లేదు. అటువంటి శంకరునితోనే ఎదిరి కూర్చుని వాగ్వివాదానికి సిద్ధపడి ఆయన చేసిన సూత్రాలన్నీ ఖండించి తాను మళ్ళీ సూత్రీకరించాడు అంటే ఏ స్థితిలో తపస్సు చేసి ఉండాలి? ఎంతటి మహనీయుడై ఉండాలి? అసలు అతడు మహనీయుడు కాకపోతే సాక్షాత్తు పరమేశ్వరుడే ఆయన ఇంటికి వస్తాడా? సామాన్యమైన వాడి ఇంటికి భగవంతుడు పెడతాడా అండి? వెళ్ళే అవకాశం లేదు. అక్కడ కావలసిన పరిస్థితి ఉండాలి. మనమే కుర్చీలో కూర్చోబోయేటప్పుడు కుర్చీ బాగుందా లేదా అని చూసుకుంటాం, కాస్త తుడుచుకుని కూర్చుంటాం. భగవంతుడు రావాలి అంటే ఆ ప్రదేశం ఎట్లా ఉండుండాలి? ఎంత పవిత్రమై ఉండాలి? కనుకనే అంత పవిత్రమైనది కనుకనే శంకరుల వారు అక్కడికి చేరుకున్నారు. ఆ శంకరుల వారితో వాద ప్రతివాదాలు చేశాడంటే అంతటి మహనీయుడు కనుకనే స్మరించినంత మాత్రం చేతనే జైమిని వచ్చాడు. మనం కూడా దీనివల్ల మనకు తెలిసేదేమిటయ్యా, మనకు కావలసిందేమిటి? ఆయనది బాగానే ఉంది. అంత సాధన కనుక చేసినట్లయితే నీవు పిలిచినా జైమిని వచ్చును. అంత సాధన చేయగలగాలి మనం. మండనమిశ్రునంత సాధన, అతడు కూడా ఒక తల్లి కడుపున పుట్టినవాడే, అతడు కూడా పెరిగి పెద్ద అయినవాడే, చిన్నతనంలో కళాశాలకు పాఠశాలకు వెళ్ళి చదువుకున్నవాడే. అటువంటి వాడికి ఈ స్థితి ఎలా కలిగింది అంటే సాధన చేత కలిగింది. మనకు ఎందుకు కలగటం లేదు అంటే కేవలం సాధనా లోపము చేత కలగటం. లోపం వల్ల మనకేమి ఇబ్బంది లేదు, కనపడకపోయినా వినపడితే చాలు. ఆ చివరి వాళ్లకు వినపడుతోందా అండి? కనపడడానికి ఇదేమీ నాటకం కాదు, హరికథ కాదుగా. అదిగో రానే వచ్చింది. ఇంకా అదృష్టం ఏమంటే, చీకటిగా ఉన్నదనుకోండి చెప్పేవాడికి చాలా సులభం, వెళ్ళిపోయేవాళ్ళు కనపడకుండా ఉంటారు. వాళ్ళు వెళుతున్నారు అని చూశాడు అనుకోండి, వీడు నీరసం వచ్చేస్తుంది వీడికి. కనుక హరణమ పార్వతీపతయే హర హర మహాదేవకర. జైమిని మహర్షి వచ్చారు. వచ్చిన మరుక్షణంలో విదితాశయోపి పరివర్తి మనాగ్విషయ స జైమిని మవాపహృద అవగంతుమస్య వచసాపి పునఃసచ సంస్మృత సవిధ సవిధం అపకవే. చాలా దివ్యంగా చెప్పారు. హే మహర్షే, ఈ వచ్చినటువంటి యతీశ్వరుని ఖండించలేని స్థితి నాకు కలిగింది, కానీ అంగీకరించే స్థితి కలగటం లేదు. ఆయన మాటలో ఉండేటువంటి ప్రత్యయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెబుతున్నాడు? ఆయన చెప్పేదాన్ని ఖండించే స్థితి నుండి నేను దిగజారాను, ఖండించలేకపోతున్నా. కానీ ఆయనే గెలిచాడు అని చెప్పడానికి అంగీకరించలేకపోతున్నా. ఇటువంటి స్థితిలో నా యొక్క కర్తవ్యమేమిటో తెలియజేయవయ్యా. కారణమేమంటే, జైమిని శిష్యుడు ఈ మండనమిశ్రుడు కేవలం ఒక్క కుమారుల భట్టు మాత్రమే కాదు, జైమిని వద్ద కూడా సూత్రములు అధ్యయనం చేశాడు ఈయన. జైమిని సూత్రములు అని ఉన్నాయండి. ఏమండి, బ్రహ్మసూత్రములు ఎట్లాగో జైమిని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రములను అధ్యయనం చేశాడు ఈ ఉన్నటువంటి మండనమిశ్రుడు. ఆ కారణం చేత, గురుదేవా మీరు చెప్పండి ఇప్పుడు నా కర్తవ్యమేమి అని ఆయన చెబుతున్నాడండి. అవదత్యశృణ్వితి సభాష్యకృతి ప్రజహాహి సంశయమిమం సుమతే అన్నారు. ఓ మండనమిశ్రుడా, మండనమిశ్రుణ్ణి కూడా ఏమని సంబోధించారు అంటే సుమతే అన్నారు. చాలా గొప్పదైనటువంటి స్థితి, బుద్ధి కలిగినటువంటి వాడు మండనమిశ్రుడు. ఆ కారణం చేతనే సుమతే అని పిలిచారు ఆయన్ని, గొప్పదైనటువంటి మతి కలిగినటువంటి వాడు అని. ఈ శంకర యతీశ్వరులు ఉన్నారే, వారు ఎవ్వరో కాదయ్యా, సాక్షాత్తు పరమేశ్వరుడే. నీవు ఏదో యతీశ్వరుడు ఆశ్రమ స్వీకారం చేశాడు వచ్చాడనుకుంటున్నావు. మొట్టమొదటి మాట చెబుతున్నా, జాగ్రత్తగా విను మండనమిశ్ర, ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే. పరమేశ్వరుడు అంటే ఎవరు? అతడే పరబ్రహ్మము. రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరండి. దేవీ భాగవతం మనకు చెబుతుంది ఏమని, ఆధార చక్రం దగ్గర నుండి యోగ సాధన చేత మనం ఆ కుండలిని శక్తిని నిదుర లేపి ఊర్ధ్వముఖంగా గనక ప్రయాణం చేయించినట్లయితే ఎక్కడి దాకా వస్తుంది ఆ కుండలిని మన ప్రయత్నం చేత? ఈ భృకుటి దాకా వచ్చి ఆగిపోతుందట. జాగ్రత్తగా వింటున్నారు కదండి, భృకుటి కనుబొమల మధ్య ఉన్నదే అక్కడి దాకా వచ్చి ఆగిపోతుంది. ఈ కనుబొమల మధ్య భాగం నుండి అర అంగుళం పైకి అక్కడ గురుపాదుకలు ఉంటాయటండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ గురుపాదుకల దగ్గర ధ్యానం చేస్తూ ఉంటుంది ఆ కుండలిని. ఇన్ని చక్రాలు దాటింది ఈ ధ్యాన నిష్టలో ఉన్న కుండలిని మరల మనం ధ్యానం చేసి దివ్యమైనటువంటి శక్తి చేత లేపాలి. ఆ కుండలిని శక్తి పైకి వెళ్ళడానికి ఎవరు ఆజ్ఞ ఇవ్వాలి? గురుపాదుకలే ఆజ్ఞ ఇవ్వాలి. అందుకనే ఇక్కడ ఉన్న చక్రానికి ఏమని పేరు? ఆజ్ఞాచక్రము అని పేరు. ఆజ్ఞ ఇవ్వాలి, నీవు పైకి వెళ్ళవచ్చు అని. గురుపాదుకలు ఎవరికి ఇవ్వాలి ఆజ్ఞ? కుండలిని అనబడేటువంటి శక్తికి ఇవ్వాలి. ఆ శక్తికి ఇస్తే ఆ కుండలిని అప్పుడు పైకి వెడుతుంది, ఆ సహస్రారము వద్దకు వెడుతుందండి. అక్కడ ఎవరున్నారు? తస్యా శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థిత. మనం చెప్పుకుంటున్నాం మంత్రపుష్పంలో, అక్కడ ఉన్నాడు అసలైనటువంటి పరబ్రహ్మము. ఈ కుండలిని అనబడేటువంటి శక్తి అక్కడికి వెళ్ళి ఆయన ఒడిలో కూర్చుంటుంది. ఎప్పుడైతే ఒడిలో కూర్చుని ఆయన ముఖం వైపుకు చూస్తుందో అప్పుడు అమృతము ఉద్భవిస్తుంది. ఆ అమృతమును ఏ యోగి సేవించగలుగుతాడో అతడు ఏమవుతాడు? పరబ్రహ్మమే అగును అని దేవీ భాగవతం చెప్పింది. దేవి భాగవతంలో వ్యాస భగవానుడు అందించారు ఏమండి, ఆ గురువు ఆజ్ఞ ఇస్తే గాని దేన్ని మనం పొందలేం, కనుకనే గురుదేవుడైనటువంటి వాడు వచ్చాడు. ఇక్కడ ఉండేటువంటి ఆ కుండలిని కూడా వెళ్ళి ఒళ్ళో కూర్చునేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడే ఈ శంకరుడు. ఆయనే చెప్పిన తరువాత జీవబ్రహ్మ ఏకత్వము అని సాక్షాత్తు బ్రహ్మమే అంగీకరించిన తర్వాత నీకొచ్చే బాధే ఉంది, నాకొచ్చే బాధే ఉన్నదయ్యా. ఈయన ఏమైనా జిల్లా జడ్జి కోర్టు ఆ జిల్లా జడ్జా, లేకుంటే హైకోర్టు జడ్జా, సుప్రీంకోర్టు జడ్జా? వాడు కూడా మానవుడే, అంతకన్నా తురీయమైనటువంటి న్యాయ నిర్ణయం చేయగలిగినటువంటి వాడు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్ని జీవరాశులను నడిపేటువంటి వాడు, ఈ ప్రపంచ సృష్టికి మొత్తానికి కారణమైనటువంటి వాడు, సూర్య చంద్రాదుల గమనమునకు ఆజ్ఞాపూరితమైనటువంటి వాడు, ఇటువంటి మహనీయుడైనటువంటి రూపము లేనటువంటి అరూపాయ ఉరురూపాయ రూపమే లేనటువంటి వాడు, ఎన్నో రూపములలో అవతరించగలిగినటువంటి వాడు, ఆ కారణం చేత అటువంటి మహానుభావుడైన పరమేశ్వరుడే ఇప్పటి దనుక నీతో వాగ్వివాదానికి సిద్ధపడ్డాడయ్యా. నేనే పరబ్రహ్మాన్ని నీకు చెబుతున్నా, నువ్వు వినవలసిందే అని అన్నాడా శంకర భగవత్పాదుల వారు? చెప్పండి. మనం 5 రోజుల నుంచి వింటున్నాం, ఇవాళ 6వ రోజు. ఎక్కడైనా నేను చెప్పాను కనుక నీవు వినవలసినదే అని ఎప్పుడైనా శంకరుల వారు అన్నారా? ఆయన చెప్పిన దాన్ని ఖండన చేస్తూ మరల ఉపరి విషయాన్ని చెబుతున్నారే తప్ప ఎక్కడా నేను చెప్పాను కనుక నువ్వు చెయ్యాలి అనలేదు. అసలు అదే పరబ్రహ్మతత్వం అండి, గొప్ప రహస్యం అది. ఎందుకని? నేను అనేది అక్కడ లేదు. నేను చెప్పాను కనుక నువ్వు వినవలసిందే అంటే నేను అనేది ఉన్నది, ఇక్కడ అది లేదు. ఆయన చెప్పేది వింటున్నాడు, ఖండిస్తున్నాడు ఈయన. కనుక శంకర భగవత్పాదులు ఆ యతీశ్వరుడు యతీశ్వరుడు కాదయ్యా, సాక్షాత్తు పరబ్రహ్మమే, ఈశ్వరుడే. కనుక ఇది మొదటి మాట. ఇహ రెండవ మాట ఉన్నది, భక్త్యో ప్రపచ్చయాయతి తథైవ సూత్ర భాష్యే పరాశరం వ్యాతి పుత్రః. పరాశరుని యొక్క సద్యోజాతమైనటువంటి పుత్రుడైనటువంటి ఆ వ్యాస భగవానుడు ఉన్నాడే, ఆయన లోకంలో ఉన్న వాళ్ళనందరినీ తరింపజేయడం కోసమే బ్రహ్మసూత్రాలు రాశాడు. న్యాయంగా బ్రహ్మసూత్ర భాష్యం ఉన్నదే కొరకరాని కొయ్య. నాబోటి వాళ్లకు అర్థం కాదు, మీకేమైనా అర్థమవుతుందేమో తెలియదు. ఈ బ్రహ్మసూత్ర భాష్యం మనం తెలుసుకోవాలి అంటే ఒక్క పని చెయ్యాలండి, యోగ వాసిష్టను చదువుకోవాలి. యోగ వాసిష్టము, బ్రహ్మసూత్ర భాష్యము, ఈ రెండూ ఒక్కటి. ఆ బ్రహ్మసూత్ర భాష్యంలో ఆయన ఏం చెప్పాడో వశిష్ఠుల వారు కూడా రామచంద్రునకు అవే చెప్పి వశిష్ఠ రామాయణం అనే పేరుతో యోగ వాసిష్టాన్ని ప్రతిపాదించారు. అది రాసింది కూడా 34,000 శ్లోకాలతో రాశాడు ఆయన. ఎవరయ్యా అంటే వాల్మీకి. వశిష్ఠుడు రాసింది కాదు యోగ వాసిష్టం, వాల్మీకి రచించినదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. రామాయణం ఉంది కదా, మళ్ళీ ఎందుకు రాశాడయ్యా? బ్రహ్మసూత్ర భాష్యాలు సామాన్యమైన మానవుడికి కూడా అందటం కోసమే అంత ప్రయత్నం చేశారు. ఏమి చేస్తే మన రుణం తీరుతుందో ఒక్కసారి ఆలోచించండి. వాల్మీకాది మహర్షులకు ఎన్నెన్ని అనర్ఘమైనటువంటి రత్నాలు అందించారు. వాల్మీకేర్ మునిసింహస్య కవితా వనచారిణ శృణ్వన్ రామకథానాథం కోన యాతి పరాంగతి. ఆయన సింహమై అరణ్యంలో, ఈ జనారణ్యంలో ఒక సింహంలాగా ఉండి గర్జించాడట రామాయణాన్ని. అట్లాగే యోగ వాసిష్టాన్ని కూడా చెప్పాడు. కనుక దివ్యాత్మస్వరూపులారా, ఆ జైమిని మహర్షి ప్రతిపాదిస్తున్నాడు. మొదటి మాట ఏమని చెప్పాడు? ఈశ్వరుడేనయ్యా అన్నాడు. రెండవ మాట ఏం చెబుతున్నారు? పరాశరుని పుత్రుడైనటువంటి వ్యాస భగవానుడు మొన్న నీ ఇంటికి వచ్చాడే తిథినాడు, ఆ భిక్ష స్వీకరించడానికి నీవు పెట్టినటువంటి పితృతిథిలో భోక్తగా కూర్చున్నటువంటి ఆ వ్యాస భగవానుడే బ్రహ్మసూత్రములు రచించారయ్యా. వ్యాస భగవానుని ఆ బ్రహ్మసూత్రాలకు భాష్యము చెప్పగలిగినటువంటి వారెవరు? ఎవరు చెప్పగలరు? అటువంటి భాష్యములను రచించినటువంటి వాడు ఈ శంకరుడు. బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషద్ భాష్యం, గీతా భాష్యం, ఈ మూడు చేశారు. వీటిల్నే మనం ఏమంటున్నాం? ప్రస్థానత్రయము అని అంటున్నాం. ఈ ప్రస్థానత్రయము ఏమిటయ్యా అంటే, ఆ మూడు మెట్లు ఎక్కినట్లయితే వాడికి బ్రహ్మము యోగము అవుతుంది, వాడే పరబ్రహ్మం అవుతాడయ్యా అని. అందుకనే మనం ఏం చెయ్యాలి? ఉపనిషద్ భాష్యం వినాలి, తరువాత సూత్ర భాష్యం వినాలి, ఆ తరువాత గీతా భాష్యాన్ని వినాలి. ఈ మూడు భాష్యాలు విన్నామా, ఇక పరబ్రహ్మతత్వాన్ని అనుష్ఠానం చేయడానికి మనకు ఎంతోసేపు పట్టదు. కానీ చెప్పగలిగిన మహానుభావులు ఎవరండి? మా దౌర్భాగ్యం ఏమంటే, ఏమీ తెలియని కాలంలో విన్నాం. మా గురువు గారే చెబుతూ ఉండేవారు. అప్పటికి ఇంకా చదువుకుంటున్న పిల్లలం. ఆ విజయవాడ రామకోట్లో ప్రతిరోజు పొద్దున పూట చెబుతూ ఉండేవారు. ఆ పొద్దున పూట వారితో పాటు సంచి పట్టుకుని వెళ్ళేవాళ్ళం మేము. ప్రతిరోజు కొన్ని సంవత్సరాల పాటు చెప్పారు సూత్ర భాష్యం, గీతా భాష్యం విన్నాం. కానీ అప్పుడు ఏమీ తెలియని వయస్సు. ఇప్పుడు చెప్పేవారెవ్వరూ లేరు. మహానుభావులు ఉండేవాళ్ళు, మంగిపూడి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, మహాపండితుడు ఆయన. ఆ విజయవాడ కొత్తగుళ్ళల్లో నిత్య పురాణం చెప్పేవాడు. 40 వచ్చినా 40 మంది వచ్చినా ఆయన చెప్పిన తర్వాత అది శాసనం. అంతటి శాస్త్ర పండితుడు ఆయన. కేవల శాస్త్రమే కాక వేదం కూడా అధ్యయనం చేసినటువంటి వారు. అటువంటి మహానుభావులు చెప్పగా కూర్చుని విన్న భాగ్యమే ఇప్పుడు అనే భాగ్యానికి ఆధారం. లేకపోతే ఏమీ అనలేము. కనుక సూత్ర భాష్యం రచించినటువంటి వాడు సామాన్యుడు కాదయ్యా. బ్రహ్మసూత్రములు కూడా ఏం చెబుతున్నాయి? ఈ విషయాన్నే చెబుతున్నాయి. తత్వమస్యాది వాక్య నిరూపణ చేస్తున్నాయి బ్రహ్మసూత్రాలు కూడా. కనుకనే అతడు అవతచ్చ శృణ్వతి, ఆయన చెప్పింది మనం వినటమే తప్ప దాన్ని ఖండించేటువంటి అవకాశం లేదు. కారణమేమయ్యా? సభాష్యకృతి వ్రజహాహి సంశయమిమం సుమతే. శంకరులు చెప్పిన తరువాత ఇంకా సంశయం ఉన్నది అని అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే విద్య యొక్క పరాకాష్ఠ కూడా శంకరుడే. అసలు అక్షరాలు పుట్టిందే ఆయన దగ్గర అని కదా మనం చెప్పుకున్నది. కనుక శంకరుని తెలుసుకొనుటయే నిజమైనటువంటి విద్య. విద్య అంటే అర్థమేమిటండి? జ్ఞానము. యా అంటే ఇచ్చునది. విద్య జ్ఞానమును ఇచ్చునది. ఇవాటి రోజున మనం కళాశాలలోనో పాఠశాలలోనో చదువుకుంటున్నది జీతం సంపాదించడానికి కావలసిన విద్యయే గాని జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడానికి సంబంధించిన విద్య కాదు. జీతం సంపాదించవచ్చు. ఒక్కొక్కరు చెబుతూ ఉంటారు, మా అబ్బాయికి 12 లక్షలు ప్యాకేజ్ అండి, 15 లక్షలు ప్యాకేజ్ అండి, చాలా సంతోషం. 8 లక్షలు వస్తే మాత్రం ఏం చేస్తాడండి? ఆ ధర్మపురి శతకంలో చెప్పబడుతుంది, నృసింహ శతకం, మహారాజైన లవణం అన్నమే గాని మెరుగు బంగారము మింగబోడు. మహారాజైనప్పటికీ వాడి దగ్గర కోట్లు ఉండవచ్చు. ఇప్పుడు ఆ కోట్ల కోసమే కదండి ప్రతి మానవుడి యొక్క ఆలోచన ఏమిటయ్యా అంటే, కలిప్రభావం చేత రాత్రి తెల్లవారే లోపల నేను కోటీశ్వరుడను కావలే, అది ఆలోచన. ఎట్లా డబ్బు వస్తుంది? మనము ముద్రించుకున్న కాగితాలపైననే మనకు మమకారం ఎక్కువ. అది కనపడితే చాలు. చిట్ట చివరికి ఎంత మాట అన్నారంటే కేశవతీర్థస్వామి వారు, నాయనా రూపాయి నోటు, రూపాయి బిళ్ళ రోడ్డు మీద కనపడితే సన్యాసి కూడా దాని మీద కాలు వేసి నిలబడతాడయ్యా, ఇంకెవరికీ కనపడకుండా అన్నారు. డబ్బు మీద అంతా ఇదండి. ఓ ఏనుగు రోజు మార్గంలో వెళుతోందిట. ఆ వెళ్ళే మార్గంలో ఓ మురుక్కాలవ ఉన్నది, ఆ కాలవలో ఓ కప్ప ఉన్నదిట. ఆ ఏనుగు వచ్చేటప్పటికి భయపడి ఆ కప్ప ఎగిరి అవతల పడుతోంది భయం వేసి. ఒక రోజున రోజు ఎగిరి దూకే కప్ప ఒక రోజున అట్లాగే నిలబడిందిట, కూర్చునే ఉంది, కదల్లేదుట అది ఆ కప్ప. ఆ ఏనుగు చూసి ఆశ్చర్యపోయింది, కప్ప రోజు ఎగిరి అవతల పడేదానివి కదా, ఇవాళ అట్లాగే కూర్చున్నావేమిటి అని అడిగింది పాపం ఈ ఏనుగు. నోరు మూసుకు పోవచ్చు కదా అడిగింది. ఆ కప్ప అన్నదిట, ఏ నువ్వు తప్పుకుని వెళ్ళకూడదా అన్నదిట. అవురా, అసలు లేచి పారిపోవడమే కాకుండా ఇప్పుడు ఏమంటోంది అది, నువ్వు తప్పుకుని వెళ్ళకూడదా అంటోంది. ఇంత గర్వమా దీనికి? ఎట్లా వచ్చింది ఇంత గర్వం అని తొండంతో ఒక్క తోపు దోషింది చండి. విచిత్రం ఏమిటో తెలుసిన, ఆ కప్ప ఎక్కడ కూర్చుందో అక్కడ రూపాయి బిళ్ళ ఉన్నదిట. ఆ రూపాయి బిళ్ళ మీద కూర్చున్న నేరానికి దానికి అంత పొగరొచ్చు. ఎంత ఆశ్చర్యం అండి. కనుక కేవల సంపద ఏదయ్యా అంటే విద్యా సంపద. ఏ సంపద? నశించేటువంటిది సంపద కాదు. సమ్యక్ పదవీం ప్రాపయేత ఏతత్ సంపద. సంపద అని దాన్ని ఎందుకన్నారు? ఆ పదం ఎట్టా పుట్టింది? సమ్యక్ పదవీం ప్రాపయేత్, శాశ్వతమైనటువంటి పదమును కలిగించున్నది గనుక సంపద. శాశ్వతం సమ్యక్ అంటే శాశ్వతం, సత్యం నిత్యం అని చెప్పుకున్నాం. సత్యమైన నిత్యమైన పదమును, పదవి అంటే ఇక్కడ అర్థం స్థితి అని, ఆ స్థానమును కల్పించేది ఏదయ్యా అంటే విద్యయే. ఏదైతే ధర్మం ఉంటుందో, ఏదైతే న్యాయం ఉంటుందో, ఏదైతే తెలియబడుతుందో దాన్ని మాత్రమే విద్య అని అంటాం. స్కూల్లో చదువుకునే పుస్తకాలన్నీ దేనికి ఉపయోగపడతాయి మనకు? ఇదిగో నశించిపోయే ద్రవ్యమును పొందడానికి. మరి అక్కర్లేదా ఈ చదువులు అంటే, న్యాయంగా చెప్పాలంటే అక్కర్లేదండి. కారణమేమంటే, గీతాచార్యుడు చెప్పాడు చాతుర్వర్ణ్యామయా సృష్ట్వా గుణ కర్మ విభాగశః. ఆయన నాలుగు వర్ణాలుగా దేన్ని అనుసరించి విభజించాడు? గుణ కర్మ విభాగశః. వాళ్ళ వాళ్ళ గుణముల చేత వాళ్ళ వాళ్ళ కర్మలను అనుసరించి విభజించానయ్యా. కనుక ఏ వర్ణము వారికి, ఆ వర్ణానికి సంబంధించిన కర్మ ఉన్నదా లేదా, ఆయా కర్మను అనుసరించి వాడి ధర్మాన్ని వాడు అనుష్ఠానం చేసి వాడి పని వాడు కనుక చేస్తే ఖచ్చితంగా వాడి ఆకలి తీర్చడానికి కావలసిన దానికన్నా ఎక్కువే వాడు పొందుతాడండి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. మీరు హైదరాబాదులో, నేను శంకర మఠంలో పురాణం చెబుతున్నా, భాగవతం, శ్రీమద్ భాగవతం అండి, ఆ నల్లకుంట శంకర మఠంలో చెబుతూ ఉంటే వేద పండితులు కృష్ణావధానులు గారిని ఆయన కూర్చుని వేద పారాయణ చేస్తున్నాడు. ఆయన ఎవరిని పలకరించడు. ఇప్పటికైనా సరే మీరు వెళ్ళి చూసుకోండి, ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరిని పలకరించడు, ఎవరిని మాట్లాడించడు. వాళ్ళు వచ్చి ఒకవేళ మాట్లాడినా చిరునవ్వు నవ్వుతాడు తప్ప సమాధానం లేదు. అలా కూర్చుని వ్యాసపీఠం మీద ఆ గ్రంథం ఉంచుకుని పారాయణ చేస్తూ ఉంటారు. నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటో తెలుసునా, వచ్చిన వాళ్ళల్లా పుస్తకం మీద 50, 100, 10 అట్లా పడేసిపోతూ ఉంటారు. తీసి పక్కన పళ్ళెల్లో వేస్తాడు ఆయన. రోజుకి 2000 పైనే ఆయనకు డబ్బు వస్తుంది. ఆయన ఎవరిని అడిగాడు మీరివ్వండి మీరివ్వండి అని? ఎవరిని అడగలేదే. ఎట్లా వచ్చింది? ఆయన ధర్మాన్ని ఆయన ఆచరిస్తున్నాడు కనుక ఆ ధర్మమే ఆయనకు అందజేసింది. అందుకనే యతో ధర్మ తతో జయః అని చెప్పారు. ఎక్కడ ధర్మం ఉందో అక్కడ జయం ఉండి తీరుతుంది, దుఃఖం ఉండే అవకాశం లేదు. ఇక్కడ ధర్మం ఉంది కనుకనే జయలక్ష్మి ఎటువైపుకి వచ్చింది? శంకరుల వారి వైపుకి వచ్చింది. ఆయన చెప్పిన తర్వాత అది విద్య అవుతుంది, ఆయన చెప్పిన తర్వాత అది శాస్త్రం అవుతుంది. ఆయన చెప్పారు కనుక అదే ధర్మం అవుతుంది, అది నిత్యమవుతుందయ్యా అని ఎవరు నిర్ణయించారు అంటే జైమిని మహర్షి ఆ మాట చెప్పాడు. యదవచోత్ ఏషః మమ సూత్రతే అర్హహృదయం తదేవ మమ నాపరాధ. అయినా నేను రచించిన సూత్రములకు కూడా భాష్యాన్ని చెప్పగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే నేనే చెప్పలేను, శంకరుడే చెప్పాలి చెబితే భాష్యం. ఎన్ని ఎన్ని స్తోత్రాలు ఇచ్చారండి శంకర భగవత్పాదుల వారు. నిన్న మొన్న చిన్నపిల్ల పాడిందే గణపతి అష్టకం, అది శంకర భగవత్పాద కృతమైనటువంటిది. ఏమండి ఎన్నెన్ని నారాయణ స్తుతి, ఎన్ని స్తోత్రాలు, అభంగాలు. కేవలం మంత్రపూతమై నిత్యము మనం పారాయణం చేయగలిగితే వాటి వల్ల అమేయమైనటువంటి శక్తి సంపదను పొందగలిగినటువంటి స్థితి ఉన్నది. లౌకికమైనటువంటి బాధలను కూడా పోగొట్టుకోగలిగిన స్థితిలో ఉండే స్తోత్రములను లోకము కొరకు సామాన్యమైన మానవుడు తరించడం కోసం అందరూ వేదాలు అధ్యయనం చేయలేరు గనుక వాళ్ళు కూడా తరించాలి, వాళ్ళు కూడా బాగుపడాలి, ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచన చేత ఏ ఏ క్షేత్రములకు వెడితే అక్కడల్లా మంత్రభూతమైనటువంటి స్తోత్రములను అందించారు. అదేదో శంకరుల వారు రచించింది అంటే మనకు సంబంధించింది కాదు, మనం వాటిల్ని చదవలేము, అర్థం కావు అనేటువంటి భావనతో ఉంటున్నాం తప్ప అర్థమైనా కాకపోయినా వాటిల్ని పారాయణ చేస్తే ఫలితాన్ని మనం పొందుతాం అనేటువంటి ఆలోచన గనక కలిగితే ఆ పుస్తకాలను మనం వదిలిపెట్టం. అంత దివ్యమైనటువంటి అభంగాలు ఇచ్చారు. నమమైవ వేద హృదయం యమిరాడపితుశ్రుతే సకల శాస్త్రతతేహే యథభూత్ భవిష్యతి భవత్ తదపి అహి యమేవ వేదన తథాత్వితరః. ఎప్పుడైతే శంకర భగవత్పాదుల వారు అక్కడ కూర్చున్నారో సకల విద్యలు ఆయన వద్ద వచ్చి ఉన్నాయ్యా. ఎట్లా ఉన్నాయి అంటే, విశ్వామిత్రుడు రామచంద్రునకు నేనెందుకు గురువును కాకూడదు అనే ఆలోచనతో ఊన షోడశ వర్షోమే రామో రాజీవలోచన జ్యేష్టం మే దాతుమర్హసి, నీ పెద్ద కొడుకైనటువంటి రాముణ్ణి నాతో పంపించవయ్యా అని అడిగాడు. అతి కష్టం మీద వెంట పెట్టుకుని పెడుతున్నాడు. ఆ సరయూ నది దగ్గరకు వచ్చేటప్పటికీ పడుకున్నారు. రాత్రి తెల్లవారులు ఆ రాముణ్ణి చూస్తూ ఉన్నట్ట ఆయన విశ్వామిత్రుడు. తెల్లవారగానే కాల్యకరణీయములు తీర్చుకుని స్నానం చేసిన తరువాత వారిద్దరినీ కూర్చోబెట్టి వాళ్లకు ముందు మంత్రోపదేశం చేశారు. దేనికి? ఇప్పటి వరకు రామచంద్రునకు గురువు ఎవరయ్యా అంటే వశిష్ఠుడు. ఇప్పుడు ఉపదేశం చేశాడు గనక విశ్వామిత్రుడు కూడా గురువు అవుతాడు. నేను కూడా రామునకు సాక్షాత్తు పరమాత్మయ్య అయినటువంటి రామునకు గురువును కావలే అనేటువంటి ఆలోచన చేత వెంటనే ఉపదేశం చేశాడండి. అనేక రకాలైనటువంటి అస్త్రశస్త్రములు ఉపదేశం చేశాడు. ఎప్పుడైతే ఉపదేశం చేశాడో అస్త్రదేవతలు అలా వచ్చి నిలబడ్డారటండి. రామామమ్మని ఏం చెయ్యమంటావు అని ఉపదేశం పొంది ఆయన అనుష్ఠానం చేయలా. రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఆ ఉపదేశం పొందిన మరుక్షణంలో ఆ దేవతలు వచ్చి అక్కడ నిలబడ్డారట. రామా ఏమిటి ఆజ్ఞ చెప్పవయ్యా అన్నారు వాళ్ళు. ఇప్పుడు కాదు, నేను తరువాత ప్రయత్నం చేస్తాను, అప్పుడు వద్దురు కాని మీరు అప్పటిదాకా రావద్దు అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. అట్లా రాముని ముందు అస్త్రదేవతలు వచ్చి ఎలా అయితే నిలబడినవో అదేవిధంగా శంకరుల వారు వచ్చేటప్పటికీ ఆ శంకరుల వారు ఎదురుకుండా సకల విద్యారూపము వచ్చి అక్కడ కూర్చుంది. ప్రత్యేకించి అధ్యయనం చేయవలసిన పని లేదు. అధ్యయనం చేస్తే మూడేళ్ల వయస్సులో సకల లిపి విజ్ఞానం కలుగుతుందా చెప్పండి. 8 ఏళ్ళు అయ్యేటప్పటికీ 4 వేదాలు పూర్తి అవుతాయా? ఒక్క వేదం చదువుకోవడానికే ఆ క్రమం వరకు చదువుకున్నట్టు వాడు. నేను క్రమంత స్వాధ్యాయిని అన్నాడు. ఆ పక్కనున్నవాడు కూడా నేను కూడా క్రమాంత స్వాధ్యాయిని అన్నట్ట. నిన్నెప్పుడూ చూడలేదే వేదం చదువుకున్నప్పుడు అని అడిగాడు ఎదురుకుండా ఉన్న ఆయన. నేను చెప్పింది నిజమండి, నాకు మంత్రం రాదు, క్రమం మాత్రం వచ్చు ఏ పూజకైనా, అందుకని క్రమాంత స్వాధ్యాయిని అన్నాను అన్నట్ట. వాడికి మంత్రం తెలియదుట, క్రియ మాత్రం తెలుసు, అందువల్ల క్రమాంత స్వాధ్యాయి. ఏమండి, కేవలం ఒక్క వేదం చదవడానికే 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు పడుతుంది. 8 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి చతుర్వేదములు అధ్యయనమైపోయింది. మానవాతీతమైనటువంటి స్థితి ఉంటే తప్ప అలా వచ్చే అవకాశం లేదు. వచ్చినా నిలబడేటువంటి అవకాశం లేదు. గత జన్మలను గురించి చెప్పేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అని మనం విన్నాం, పేపర్లలో చూశాం. 3 ఏళ్ల వయస్సులో ఉన్న పిల్ల, నేను ఫలానా ఊళ్ళో పుట్టాను, గత జన్మలో మా ఆయన ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పినట్టుగా పేపర్లో టీవీల్లో వస్తే మనం విన్నాం. ఒకనొకప్పుడు ఏమండి, కనుక అతీతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తులు ఎక్కడో ఒక్క చోటనే ఉంటాయి. ఆ ఉన్నవి కొద్ది కాలం అయ్యేటప్పటికి మృగ్యమైపోతాయి. కానీ ఇక్కడ శంకరుల వారు ఉన్నారే, అతీతమైనటువంటి శక్తి వచ్చి చేరడం కాదు, ఆయనయే అతీతమైనటువంటి శక్తి యొక్క రూపము అని చెప్పారు. వీళ్లకు అతీతమైనటువంటి శక్తి ఆ జ్ఞాపక శక్తి చేత గుర్తుంటుంది, దాంతో వాళ్ళు చెబుతూ ఉంటారు. లేదా యోగ సాధన చేత పొందవచ్చు. కానీ ఇక్కడ యోగము లేదు, సాధన లేదు, జన్మతః అది అతీతమైన శక్తి అయి ఉన్నది. ఆ కారణం చేత నమమైవ నా మమైవ వేదహృదయం యమిరాట్ అపితి శృతే సకల శాస్త్రతతే. ఆ యమధర్మరాజు కూడా ఎటువంటి అవకాశం లేకుండా ఆ విధమైనటువంటి స్థితిని పొందగలిగినటువంటి దివ్యమైన స్థితి శంకరులదయ్యా. కనుక ఆయన యొక్క జ్ఞాన తత్వమును గురించి అనుమానించవలసినటువంటి పని లేదు. ప్రబుద్ధోహం స్వప్నాదితి కృతమతి స్వప్నమపరం యథా మూఢ స్వప్నే కలయతి తదా మోహవశగా. చాలా చక్కని ఉపమానం చెప్పారండి. రాత్రిపూట మనం నిద్రపోతాం. ఆ నిద్రపోయినప్పుడు కలలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వింటున్నారు కదండి, జైమిని మహర్షి మండన మిశ్రునితో చెబుతున్నారు. రాత్రిపూట నిద్రపోతాం, నిద్రపోయేటప్పుడు కల వస్తుంది. ఆ కల వచ్చినప్పుడు కల మనకు కనబడుతుందా కనబట్టలేదా చెప్పండి. మాట్లాడరేమండి, నువ్వు మాట్లాడవయ్యా అని నిన్ను పిలిస్తే మమ్మల్ని అడుగుతావేమిట్రా, అంతేనా అండి? కలలు మనకు కనబడుతున్నాయా కనబడటం లేదా? ఖచ్చితంగా కనబడుతున్నాయి. నాకు చిన్న సమస్య, అనుమానం. రాత్రిపూట మనం నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోతున్నామా తెరుచుకుని నిద్రపోతున్నామా? కళ్ళు మూసుకునే నిద్రపోతున్నాం. మరి కళ్ళు మూసుకుంటే నీకెట్లా కనబడిందయ్యా? ఇది ప్రశ్న. ఎలా కనబడింది? నువ్వు కళ్ళు మూసుకుని ఉన్నావే, కళ్ళు తెరిస్తే కదా కనబడేది ఏదైనా. మరి ఎట్లా కనపడుతోంది ఆ కళ? నీవు కన్ను మూసినా వచ్చినటువంటి కళను చూడడానికి కావలసిన కన్ను లోపల ఇంకొకటి ఉన్నది, అవునా కాదా? ఇప్పుడు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అందరికీ ఉన్నది ఆ కన్ను, ప్రతి ఒక్కరికి ఉన్నది. పసివాడికి కూడా ఉన్నది, ఊయల్లో పడుకోబెట్టిన వాడు కూడా, వాడికి కూడా కల వస్తుంది. వాళ్ళో వాడు నవ్వుకుంటూ ఉంటాడు, వాళ్ళో వాడు ఏడుస్తూ ఉంటాడు. ఎందుకయ్యా వాడికి ఏదో కల వచ్చింటుందిలే అని అంటుంది తల్లి పాపం. ఆవిడికి తెలుస్తుంది ఆ భాష, మనకి తెలీదు. కనుక ఆ కళ్ళు మూసుకున్న వచ్చేటువంటి స్వప్నమును చూడగలిగినటువంటి కన్ను లోపల ఒకటి ఉన్నది. ఎట్లా ఉన్నదయ్యా? దాన్నే శాస్త్రం ఏమని చెప్పింది? ఈ శరీరములు మూడు ఉన్నవి అని చెప్పింది. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. మనకు కనబడేది ఏదయ్యా? స్థూలదేహం మాత్రమే కనబడుతుంది. కారణదేహం ఒకటి ఉంది, సూక్ష్మదేహం ఒకటి ఉన్నది. ఈ సూక్ష్మదేహము ఉన్నదే, ఆ సూక్ష్మదేహానికి సర్వమును చూడగలిగినటువంటి శక్తి ఉన్నదటండి. అర్థమవుతుందా అండి? ఆ సూక్ష్మదేహానికి ఎటువంటి శక్తి ఉన్నది? ఇక్కడ మనం కూర్చుని ఆ చెన్నైలో ఏం జరుగుతుందో తెలుసుకునే శక్తి ఉన్నది ఆ సూక్ష్మదేహానికి. ఇంకో చోట ఇంకోటి ఏమి జరుగుతోంది, ఎవరు రాబోతున్నారు, ఎవరు వెళ్ళబోతున్నారు, ఎవరు ఏం మాట్లాడబోతున్నారు, సర్వ విషయములను తెలిసినటువంటి వేత్త అయినటువంటిది ఏదయ్యా అంటే సూక్ష్మదేహము. కారణదేహం ఏం చేస్తుంది? కేవలం నీవు చేసినటువంటి కర్మలు అనుభవానికి తెస్తుంది. ఈ స్థూలదేహం ఏం చేస్తుంది? కారణదేహం తెచ్చిన అనుభవములను అనుభవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరికి మూడు దేహాలున్నాయి. ఈ స్థూలదేహాన్ని, కారణదేహాన్ని పక్కన పెట్టి సూక్ష్మదేహమును ఉద్బుద్ధము గనక చేయగలిగితే అతడే గొప్ప యోగి అని చెప్పబడింది. ఇక్కడ ఉన్న శంకరులు ఉన్నారే, ఆ శంకరులు ఎటువంటి వాడయ్యా? స్థూలదేహం మనకు కానీ ఆయనకు లేదు, కారణదేహం మనకు కానీ ఆయనకు లేదు. ఆయన దగ్గర ఉన్నదల్లా ఒక్కటే దేహం. మనకు కనబడుతున్నాయి, స్థూలదేహం కనబడుతోంది, శంకరుల వారి రూపం కనబడలేదు అండి మనకు. అక్కడ పెట్టుకున్నాము, ఎట్లా కూర్చుని ఉన్నాడు? ఒక చేత సూత్ర భాష్యము, ఒక చేత చిన్ముద్ర ఉండి నిరంతర తపోదృష్టితో. ఆ చిన్ముద్రయే అంటే ఇది ఏదయ్యా అంటే జీవతత్వము. ఈ బొటన వేలున్నదే జీవతత్వం, ఇది బ్రహ్మతత్వం. ఈ జీవ బ్రహ్మ ఐక్యతత్వమే చిన్ముద్ర. అందుకనే నీవు సంధ్యావందనం చేసినా జపం చేసినా ఏం చేసినప్పటికీ ఇట్లా కూర్చోరా, ధ్యానం చెయ్యరా అని పెద్దవాళ్ళు చెప్పారు. జీవ బ్రహ్మ ఏక రూపము అని. నీవు సామాన్యమైన మానవుడవు కాదు, ఏదో రక్త మాంసాలు కలిగినటువంటి వాడవు కాదు, ఆకలి వేసినప్పుడల్లా ముక్కు కింద గోతిలో ఇంత పడవేసేటువంటి వాడవు కాదు, సామాన్యమైనటువంటి వాడవు కాదురా, అసామాన్యమైన శక్తి నీలో ఉన్నదిరా అని లోకం మొత్తానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడే ఆ శంకరుల వారు. ఎంతగా బల్లగుద్ది చెప్పినా మనం దాని పట్ల విశ్వాసాన్ని పొందలేక తెలుసుకోలేక ఈ స్థూలదేహంతో కారణదేహంతో అనుభవిస్తూనే ఉన్నాం, కనబడుతూనే ఉన్నాం తప్ప సూక్ష్మదేహం జోలికి మనం వెళ్ళటం లేదు. సూక్ష్మదేహం జోలికి వెళ్ళాలి అంటే నీవేం కావాలి? ధ్యాన యోగ నిష్ఠుడవై ఉండాలి. కనీసం రోజుకు ఒక్క 10 నిమిషాలైనా మనం ధ్యానం చేయగలుగుతున్నామా చెప్పండి? ధ్యానం చేయడానికి స్నానంతో పని లేదు. దేంతో పని? నీవు కూర్చుని ధ్యానం చెయ్యాలి అంటే కారణదేహం స్థూలదేహం కావాలి. ఆ స్థూలదేహాన్ని ఆధారంగా చేసుకునే అదుగో ఆ పైకి సూక్ష్మదేహం దగ్గరకు వెళ్ళాలి. ఆ సూక్ష్మదేహం దొరికిందా ఇంకా మళ్ళీ నీకు స్థూలదేహం దగ్గరికి రావు. మనం పైకి వెళ్ళాలి అంటే దేన్ని ఆధారంగా చేసుకుని పెడతాం? మెట్లు ఆధారంగా చేసుకుని పెడతాం. ఆ మెట్ల వంటిదే ఈ స్థూలదేహము, కారణదేహము. ఈ రెండిటిని దాటి ముందుకెడితే సూక్ష్మదేహం. శంకరుల వారి స్థితి ఏమిటయ్యా? నిత్య సూక్ష్మదేహ స్థితి. ఒకప్పుడు ఏదో స్థూలదేహం గుర్తొచ్చి ఒకప్పుడు సూక్ష్మదేహం గుర్తు రావడం అనేది ఉండదు. నిరంతరము సూక్ష్మదేహ స్థితిలోనే ఉంటాడు ఆయన. కనుక ఆయనకు తెలియనిది లేదు, తెలియవలసినది లేదు. ఆయన కూడా ఈ కలియుగంలో పుట్టినవాడే కదండి, అవునా కాదా? సాధన చేస్తే ఎవరైనా సాధించవచ్చు అని నిరూపించినటువంటి వాడు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శంకరుల దాకా వెళ్ళవలసిన పని లేదండి. రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి మనం విన్నాం. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రుల వారు చందవోలులో, మీకు దగ్గర గుంటూరు జిల్లానే, అక్కడ ఉండేవారు ఆ మహానుభావుడు. ఆయన ఎంతటి మహనీయుడాయన ఏమండి! ఒకరోజున ఆయనకి జ్వరం వచ్చిందిగ, ఆయన చరిత్రలో రాసి ఉన్నదండి, జ్వరం వచ్చింది. ఆయన పూజామందిరంలో కూర్చుని పూజ చేయలేక మేనల్లుడు వచ్చాడు. ఆయన్ని కూర్చుని కాస్త పూజ చేసి అష్టోత్తరం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టారా కొబ్బరికాయ కొట్టి అని చెప్పారు శాస్త్రి గారు. జాగ్రత్తగా వింటున్నారు కదండి. ఆ కొబ్బరికాయ ఆయన పూజ చేశాడు, కొబ్బరికాయ కొట్టి ఆ చిప్పలు 2 అక్కడ పెట్టాడు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అన్నాడు. అయిపోయింది. సాయంకాలం అయ్యేటప్పటికి శాస్త్రి గారి జ్వరం తగ్గింది. ప్రదోషకాల అర్చనకు కూర్చున్నాడు ఆయన. కూర్చుని ఆచమనం చేసి సంకల్పం చేసి అలా కళ్ళు మూసి ఆయామం, ప్రాణాయామం చేయడానికి కళ్ళు మూసేటండి. మూసేటప్పటికే అమ్మవారు కనబడిందిట. ఆ అమ్మవారు ఎట్లా కనబడింది? ఈ పదవి దగ్గర ఇలా పగిలి నెత్తురు కారుతోందిట అమ్మవారికి. అమ్మాయి ఏమిటమ్మాయిటా నెత్తురు కారుతోంది అంటే, మధ్యాహ్నం నువ్వు పూజ చేయలేదు కదరా, మీ మేనల్లుడు చేశాడు, వాడు చిప్పలే అక్కడ పెట్టి నైవేద్యం పెట్టాడు, వాడు పెట్టాడు కదా అని చిప్ప చిప్ప కొరికాను, ఇక్కడ పగిలిపోయి నెత్తురు కారుతున్నది అన్నదిట అమ్మవారు. ఇప్పుడు చెప్పండి ఆయన స్థితి ఏమిటో. మనం ఎట్లా నైవేద్యం పెడతాం ఆ భగవంతుడికి? తినేటప్పుడు మాత్రం పగలగొట్టి ముక్కలు చేసుకుని పంచదార అద్దుకుని మరీ తింటాం, వాడికి పెట్టేటప్పుడు మాత్రం చిప్పలే పెడతాం. ఇంకా కొన్ని చోట్ల విచిత్రం ఏమంటే ఆ పిలక కూడా తీయరు. ఏలూరులో ఉపన్యాసం చెప్పేటప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో రోజు ఇట్లాగే గుడికి తీసుకెళ్లేవాళ్ళు, వాళ్లే వచ్చి ఆ గుళ్ళో ఆయన రోజు కొబ్బరికాయ కొట్టేవాడు, పిలక మాత్రం తీయడు. ఆ చిప్పలు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టేవాడు. ఓ రోజున అడిగా నేను, ఏమండి కనీసం ఆ పిలకైనా తీయచ్చు కదా, చిప్పలే పెట్టకూడదు, కొబ్బరి తీసి పెట్టాలి, మరి ఆ పిలకతోనే పెడుతున్నారు మీరు, ఏమి ధర్మం అండి ఇది అని అడిగా నేను అర్చక స్వామిని. మేము తీయకూడదండి పిలక, తీస్తే ఆ చిప్పకు మూడు కళ్ళు కనబడతాయి, మూడు కళ్ళు కనబడితే శివుడని కదా మా ఉద్దేశం, అది చూడకూడదు గనుక మేం పిలక తీయమండి అన్నాడు. నాకన్నా నువ్వు గొప్పవాడివయ్యా అన్నా నేను. అదేమిటండి అన్నాడు, చిప్పలో కూడా శివుణ్ణి చూసావయ్యావు, మేము చూడలేకపోతున్నాం, మరి నువ్వు అంత గొప్పవాడివి, అందులో ఏం ప్రత్యవాయం లేదు, ఏం చేస్తామండి. శాస్త్రి గారు ఎన్ని ఆయన నిద్రపోయేట ఒక రోజున ఎవరో వచ్చారు, లేపారు, ఆవలిస్తూ అమ్మా అన్నట్ట ఆయన. వెంటనే వచ్చి ఎర్రనాన్న పిలిచావా అని అడిగింది అమ్మవారు. ఏమమ్మా అసలు నన్ను అమ్మ అని అననివ్వవా అని అడిగట్టిన. అంతగా వెంటబడి ఉండేది ఆ తల్లి లోకమాత జగన్మాత. ఎందువల్ల? అనుష్ఠాన బలం చేత. ఆయన మానవుడే, ఆయన ఎవరికి మిరాకిల్స్ చేసి ప్రదర్శనలు ఇవ్వలేదే, పీఠాలు ఏర్పాటు చేయలేదే, భవనాలు కట్టలేదే. కంచి పరమాచార్యుల వారు ఆ వేపుగా వెడుతూ, ఇక్కడ ఓ మహానుభావుడున్నాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలయ్యా, మనం అటువైపుకు వెళ్ళడం లేదు అని వెనక్కి తిరిగి ఈ మన వీరి ఇంటికి వచ్చారటండి రాఘవనారాయణ శాస్త్రుల వారి ఇంటికి. పరమాచార్యుల వారు ఆయన ఒక్కరు కాదు, ఆయన వెంట పరివారం అంతా, లొట్టిపెట్టెలు, ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి, ఒంటెలు మొత్తం అవన్నీ వచ్చినాయిట. ఆయన లోపల పూజ చేస్తున్నారు. అయ్యా కంచి పరమాచార్యుల వారు వచ్చారు అంటే ఒక రెండు నిమిషాలు ఉన్నది పూజ, అది అయిపోగానే వస్తున్నాను, వారిని కూర్చోబెట్టండి అన్నారట. నేను కూర్చోడానికి రాలేదు, భిక్ష కోసం వచ్చాను, వాడు వచ్చేదాకా నేను నిలబడి ఉంటానని అలా నుంచున్నారటండి పరమాచార్యుల వారు. కంచి పరమాచార్యుల వారు సాక్షాత్తు శివుడు. ఆయన చరచరా వచ్చారు, పూజ పూర్తి చేసుకుని పాదాభివందనం చేశారు. ఇవాళ మీ ఇంట భిక్ష స్వీకరించడానికి వచ్చానయ్యా అన్నారట పరమాచార్యుల వారే. ఆయన దగ్గర ఏమీ లేదటండి, ఒక ఉత్తరీయాన్ని దులిపి అలా పరిచి ఊరి వాళ్లకు చెప్పాట, కంచి పరమాచార్యుల వారు వచ్చారు భిక్షకు, మన ఊరు భిక్ష చెయ్యాలి గనుక కావలసిందేదో మీరు ఏర్పాటు చేయండి అని. కొద్దిసేపు ఒక్క 10-15 నిమిషాలు అయ్యేటప్పటికీ ఉత్తరీయం మొత్తం రాశి వలె నిండిపోయిందిట. ఊళ్ళో వాళ్ళంతా వేసి, కంచి పరమాచార్యుల వారు చమత్కారం, నీ ఉత్తరీయంలో ఏదో మహత్యం ఉందయ్యా, అది నాకు ఇస్తావా ఏమిటి అని అడిగారట అప్ప రాఘవనారాయణ శాస్త్రుల వారిని. అంత ధనం వచ్చింది, ఏమండి ఎక్కడా ఎవరిని యాచించలేదు, ఎక్కడ ప్రతిష్టకు వెళ్ళినా, యజ్ఞయాగాది క్రతువులకు వెళ్ళినా ఎంత ఇస్తావని అడగలేదు, కుటుంబం అంతా గడిచింది. ఎలా గడిచిందయ్యా అంటే, మానవాతీతమైనటువంటి ఆలోచన ధ్యానము యోగము కలిగినటువంటి వారు కనుకనే వారికి వైభవంగా గడిచింది. సామాన్యంగా కాదు, వైభవంగా. మనం బాధ్యత మొత్తం భగవంతుడి మీద వెయ్యలేం కనుక మనమే ఏదో చేస్తున్నాము అని అనుకుంటున్నాం కనుక ఇంత దుఃఖపడుతున్నామండి. వాస్తవం ఇది. ఒక్కొక్కటి చెబుతూ ఉంటాడు, మా పెద్దబ్బాయికో ఇల్లు కట్టించిచ్చా, మా రెండో వాడికో ఇల్లు కట్టా, మూడో వాడికి ఇల్లు కట్టా, నాలుగో వాడికి కట్టా, తాపీ మేస్త్రిలాగా వీడే మొత్తం ఇల్లు కడితే ఇహ కొడుకేం చేస్తాడండి, వాడి బాధ్యత ఏమిటి? కనుక మనం ఎంతవరకు ఉండాలి, ఏం చెయ్యాలి, దేని కొరకు ఈ మానవ జన్మ వచ్చింది, ఈ మూడు ప్రశ్నలు వేసుకోగలిగితే లోకంలో కష్టము అనేటువంటిది ఎవరికి ఉండదుగాక ఉండదు. వాడి ధర్మాన్ని వాడు ఆచరిస్తాడు కనుక ఏతో ధర్మస్థతో జయ. ఆ ధర్మమే వాడికి ఇంత ఆహారం పెడుతుంది. ఏం కావాలి తినడానికి? పంచభక్ష పరమాన్నములు కావాలినా రోజు తినగలమా చెప్పండి? తినలేం. వెండి కంచంలో కూర్చుని తిన్నా, బంగారపు కంచమే అయినా వాడు ఉప్పు కారం కలిపిన అన్నమే తింటాడు తప్ప ఇంకా ఏమీ తినలేడు. బంగారమే తింటే బ్రతుకుతాడా? రత్నాలు తింటే బ్రతుకుతాడా? కనుక ఏ విధమైన ఆలోచన కావాలి? మానవ జన్మ ఎత్తినటువంటి ఆ శంకరుల వారు ఏ స్థితిలో ఉన్నారయ్యా అంటే, ప్రబుద్ధోగం స్వప్నాది కృతమతి స్వప్నమపరం యథా మూఢ స్వప్నే కలయతి తథా మోహవశగా. మోహమును ఛేదించి తన వశం చేసుకుని కేవల సూక్ష్మదేహమే ప్రాతిపదికగా సర్వమును తెలుసుకున్నటువంటి స్థితి ఆ శంకరునిది. విముక్తి మన్యంతే కతిచిత్ ఇహ లోకాంతరగతిం. ఇక్కడే ఉన్నప్పటికీ లోకాంతర గతులన్నీ కూడా వాళ్లకు తెలిసి ఉంటాయయ్యా మండనమిశ్రుడా. లోకాంతర గతులు అంటే లోకాంతరమైనటువంటి దేవలోకంలో కాని ఆ స్వర్గలోకంలో కాని నరకలోకంలో కాని దేవలోకం వేరు, స్వర్గలోకం వేరు, గోలోకము వేరు, నరకం వేరు. ఒక్క నరకంలోనే 193 శాఖలు ఉన్నాయటండి. ఆ 193 శాఖలు ఒక్కొక్క శాఖ 18 శాఖలుగా మళ్ళీ బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయట శివపురాణంలో చెప్పబడుతుంది. ఏమండి 193 × 18 ఎన్ని శాఖలుంటాయి, ఎన్ని రకాలైన శిక్షలున్నాయి, ఇవన్నీ శివపురాణంలో చెబుతారండి. వ్యాసభగవానుడు అందించాడు. ఒక్కసారి ఆ శివపురాణం చదివామా, చస్తే పాపం చెయ్యం, చెయ్యలేం. అప్పుడు కూడా చేశామా, ఇహ వాడికి ఏ పురాణం తోపలేదు. ఏమండి ఇహ ఏం చెప్పి ప్రయోజనం ఏముంది? కనుక ఆ విధమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి విముక్తి మన్యతే, విముక్తి కోసం మోక్షం కొరకు వారు ప్రయత్నం చేయవలసిన పనుల శంకరుల వారు మోక్షరూపులై ఉన్నారు అని చెప్పారండి. కతిచిత్ ఇహ లోకాంతరగతిం. లోకాంతరగతులన్నీ కూడా వారికి ముందే తెలిసి ఉన్నాయి. హసంత్యేతాన్ దాసాస్తవ గళిత మాయా పరగురు. వాళ్ళు చిదానందమూర్తులు. హసంతి ఏకాన్, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారటండి. చిదానందం, అసలు దుఃఖం అనేటువంటిది ముఖంలో ఎక్కడా కనపడదు. మండనమిశ్రుడు ఎన్ని మాటలు మాట్లాడాడండి యతీశ్వరుడు అనే భావం చేత. నీకు బుద్ధున్నదా లేదా? యతీశ్వరుడు పితృతిథి రోజున రావచ్చునా? నువ్వు ఎట్లా వచ్చావు? నేను తలుపులు వేసి ఉంటే దొంగవలే లోపల ప్రవేశించావు కదా. ఇన్ని రకాల మాటలు మాట్లాడినా నన్ను దొంగ అంటావా, తప్పుడు వాడు అంటావా అని ఏమీ మాట్లాడలేదు. చిరునవ్వుతో సమాధానం చెప్పారు తప్ప ఏమాత్రం కక్ష లేదే. ఒక్క చిన్న మాట మనల్ని అంటే మనం ఊరుకోగలమా? ఒక్కసారి ఊహించండి. పసిపిల్లవాణ్ణి కూడా ఓ బ్లేడు తీసుకుని ఆ పట్టాని కోశాడు అనుకుందాం, కొయ్యమాకురా కోశాడు అనుకుందాం. ఏమిరా నువ్వేనా ఈ పని చేసింది అని అడిగామనుకోండి, వాడు ఏం చెబుతాడో తెలిసిన అండి సమాధానం మనకు, మనకు అటువంటి అలవాటు లేదంటాడు వాడు. మనకు అంటే ఎంతమంది, వాడొక్కడే బహువచనాన్ని ప్రయోగించాడు. ఎందువల్ల? తనను తాను గౌరవించుకొనుట. ఇంతకన్నా మరణము ఇంకొకటి లేదండి. ఆత్మస్తుతి పరనింద కాపురుష లక్షణం అని చెప్పారు. తనను తాను పొగడుకునుట, ఇతరులను నిందించుట, ఈ రెండు పరమ దుర్మార్గమైనవి. అట్లాని తనను తాను హీనపరుచుకోరాదు, ఆత్మ న్యూనత కూడా పనికిరాదు, ఆత్మస్తుతి పనికిరాదు. మరి ఏమి పనికొస్తుందయ్యా? భారం మొత్తం భగవంతుడి మీద వేయడమే పనికి వస్తుంది. నేను చేస్తున్నాను అని అనుకున్నామా? ఏమీ లేదు. నారదుల వారు వైకుంఠానికి వెళ్ళారండి. ఏమయ్యా నీవు త్రిలోక సంచారివి కదా, లోక విషయాలు ఏమున్నాయో కాస్త చెప్పు అని అడిగాడు. ఆయనకి తెలియకనే అడిగాడు ఈయన్ని. ఈయన ఏం చెబుతాడో విందామని నారదుల వారిని అడిగాడు. ఈయన చెబుతున్నాడు కూర్చుని. అలా చెబుతూ చెబుతూ ఉండగా మధ్యలో లేచి పరుగు పెట్టాడు విష్ణుమూర్తి. ఆ ఏ ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం దగ్గరికి వెళ్ళాడు, ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చుని ఇహ చెప్పవయ్యా అన్నాడు. నారదుడికి ఒళ్ళు మండిపోయిందిట. ఇంత పెద్ద మనిషిని నేను వచ్చి ఇక్కడ కూర్చుని నీతో మాట్లాడుతుంటే కనీసం నేను వెడుతున్నానయ్యా, ఇప్పుడే వస్తానయ్యా అని కూడా చెప్పకుండా నేను మాట్లాడుతూనే ఉన్నాను, నన్ను ఇక్కడ వదిలిపెట్టి నీ దోవను నువ్వు వెళ్ళిపోయావు, అసలు ఏమనుకుంటున్నావయ్యా నా గురించి, నీవు ఎందుకు వెళ్ళిపోయినట్టు, మళ్ళీ ఇప్పుడొచ్చి ఇక చెప్పవయ్యా అంటావేమిటి అన్నట్ట నారదుడు. అప్పుడు చెప్పాట విష్ణుమూర్తి, ఏమీ లేదయ్యా, భూలోకంలో ఒక దీనుడైన వాణ్ణి నలుగురు ఐదుగురు కొడుతున్నారు, ఆ కొట్టే సందర్భంలో వాడు నారాయణ జనార్దన గోవింద ముకుంద అని అరిచాడు, రక్షిద్దాం కదా అని నేను పరుగుపెట్టాను ఇక్కడి నుంచి. తీరా ప్రధాన ద్వారం దగ్గరకు వెళ్ళి నేను చూసేటప్పటికీ వాడు తిరిగి మళ్ళీ ఆ నలుగురిని కొడుతున్నాడు, వాడంతట వాడు చూసుకుంటున్నాడు కదా, ఇక నాకెందుకులే అని వెనక్కి వచ్చాను అన్నట. దీన్ని బట్టి మనకేమర్థమైంది? బాధ్యత మొత్తము వాడి మీద ఉంచితే ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలాగైనా ఏ రూపంతో అయినా వచ్చి రక్షిస్తాడు. మనమే చేసుకుంటున్నాము అని అనుకున్నామా, ఇక మన జోలికి వాడు రాడు. కనుక సర్వం భగవదాయత్తము అనేటువంటి ఆలోచనను ఇవ్వడానికే వచ్చాడయ్యా. ఆయనకు నిత్య ముక్తము, నిత్య ఆనందము తప్ప దుఃఖం అనేది లేదు. అటువంటి ఆ శంకరుని చేత వాద ప్రతివాదాలు చేసే భాగ్యం కలిగింది. ఆ శంకరుని యొక్క మతాన్ని నీవు కూడా అంగీకరిస్తున్నావు, కానీ పాండిత్య ప్రతిమ చేత, పాండిత్య గరిమ చేత నీలో ఒక్కటే లోపము. ఏమిటి అంటే నా సిద్ధాంతాన్ని వదిలిపెట్టి ఇంకొకరి సిద్ధాంతాన్ని నేను అంగీకరించవలసి వచ్చుచున్నదే అనేటువంటి దుఃఖం తప్ప ఇంకేమీ లేదు. ఏమండి, కేవలం ఇక్కడ ప్రెస్టేజ్ క్వశ్చన్ అంతే తప్ప ఇంకోటి లేదు. నేను అనవసరంగా ఆయనకి తల వంచవలసి వస్తున్నదే, దేనికి తల వంచాలి, ఎందుకు తల వంచాలి, ఈ ఆలోచనతో ఉన్నావు అంతే తప్ప ఎవ్వరైనా తల వంచక తప్పదు. ఎందువల్ల అంటే సర్వజ్ఞానస్వరూపమైనటువంటి వాడు ఆయన, వేదస్వరూపం కాదు జ్ఞానస్వరూపం. వేదము వల్ల కలిగేది జ్ఞానం, కనుక జ్ఞానము అనేది వేదము కన్నా మిన్నయైనది. అటువంటి జ్ఞానము యొక్క రూపమే అవిద్య రాక్షస్యాగళితమఖిలేశం పరగురో పి అపి చండంచ
భిత్వా అస్య సరభ సమం ఉష్మాత్ ఉహరహః.
అవిద్య అనబడేటువంటి రాక్షసిని కేవలం ఒకే ఒక్క ఆయుధంతో సంహరించాటండి. ఎవరు సంహరించింది? శంకరుల వారు. ఆయన దగ్గర ఒక ఆయుధం ఉన్నదిట. ఏమిటా ఆయుధం అంటే మూడో పాదంలో చెబుతున్నారు, తత్వమసి ఇతి ఖడ్గరూపిణం ప్రియతమాం. తత్వం అసి, తత్వం అసి, ఈ ఒక్క ఖడ్గమును చేతబట్టుకుని అవిద్య అనబడేటువంటి రాక్షసిని దునుమాడి అపి చండం భిత్వాస్య దాన్ని పూర్తిగా సంహరించినటువంటి వాడు, అసామాన్యమైనటువంటి తేజస్సు కలిగిన వాడు గనుక నీ ఓటమిని అంగీకరించవయ్యా అన్నారు జైమిని. ఎప్పుడైతే జైమిని కూడా నీ ఓటమిని అంగీకరించవయ్యా అని చెప్పారో ఇక అంగీకరించక తప్పదు. ఎందుకంటే ఓటమిని తాను అంగీకరించినా అంగీకరించకపోయినా మెడలో వేసిన మాల ఏమైందండి? వాడిపోతుంది. కనుక నేను ఓడిపోయినట్లే ఆ విషయాన్ని నిర్ధారణ చేసి చెప్పింది కూడా తన భార్యయే. కనుక అంగీకరించక తప్పదు. ఆ పరిస్థితులలో భార్య చెప్పిన తర్వాత కూడా అంగీకరించని వాడు ఎవడైనా ఉంటాడా లోకంలో చెప్పండి? కనీసం ఆవిడ కోసమైనా అంగీకరించాల్సిందే. మాట వినని వాడు ఎవడైనా ఉన్నాడా? భార్య మాట వినని వాడు లోకంలో ఎవ్వడూ లేడు. నేనైతే కానండి, ఖచ్చితంగా వింతీరతా. పరమేశ్వరుడంతటి వాడే విన్నాడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, లలితా సహస్రనామాల్లో ఉన్నదా లేదా అండి ఈ నామం? ఆ అమ్మవారు ఒళ్ళో కూర్చుని ఆయన ముఖంలోకి చూస్తుందట. అలా ఆ క్రీగంటి చూపుల యొక్క భావాన్ని తెలుసుకుని వెంటనే పనికి సిద్ధపడతాట ఆయన. ఆవిడ చెప్పకుండా ఆయన ఏ పని చేయడు. ఒక ఆయనే కాదు, మనం కూడా అంతే. ఓ రాజుగారు ఎప్పుడూ భార్య మాట వినేవాడు కాదుట, చాలా గట్టిగా ఉండేవాడు. ఒక్కరోజున పొరపాటున విన్నట్టండి. ఆ విన్న రాజుగారికి ఓ అనుమానం వచ్చింది, నేనేనా భార్య మాట వినేది? లోకంలో ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారా అని మరుసటి రోజు సభ పెట్టి ఆ సభలో పెద్దలందరినీ పిలిచాడు. మొత్తం విఐపీస్ అంటారే, మొత్తం వాళ్ళందరినీ పిలిచాడు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళను ప్రశ్న వేసాటిన, భార్య మాట వినేవాళ్ళంతా చేతులెత్తండి అన్నట్టు. మొత్తం అందరూ ఎత్తేశారు. నాబోటి వాడెవడైనా ఉంటే రెండు చేతులు ఎత్తేశాడు, పూర్తి హ్యాండ్సప్. ఒక్కడు మాత్రం చెయ్యి ఎత్తలేదటండి. వీడు చాలా గొప్పవాడురా, మనందరికన్నా గొప్పవాడు, రాజు కన్నా గొప్పవాడు, వీడికి సన్మానం చేద్దామని రాజుగారే సింహాసనాన్ని దిగి వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వచ్చి మా సింహాసనం మీద కూర్చోండి అన్నాడు. నేను నీ సింహాసనం మీద కూర్చోవడం ఏమిటయ్యా అంటే, ఏం లేదయ్యా, నీవు భార్య మాట వినవు కనుక నీకు సన్మానం చేస్తాం. నేను వింటానయ్యా మా ఆవిడ మాట అన్నట. మరి అందరూ చేతులెత్తారు, నువ్వెందుకు ఎత్తలేదయ్యా అంటే, నేను చెయ్యి ఎత్తాలన్నా మా ఆవిడ పర్మిషన్ కావాలయ్యా, అందుకే చెయ్యి ఎత్తలేదు అన్నాడు. ఏమండి, ఇక వినని వాడెవ్వడు లోకంలో? ఏమండి, ఆ రామదాసుని 12 సంవత్సరాలు వాడు లోపల పడి మగ్గిపోతున్నాడే, వాణ్ణి మిమ్మల్ని గురించి గానం చేస్తున్నాడు, అంతటి భక్తుడు కదా, వాణ్ణి ఎందుకు కాపాడరండి అంటే, రామచంద్రుడు సీతమ్మకు ఏమని సమాధానం చెప్పాడు? నువ్వు చెప్పలేదు కదా అని ఆగాను నేను, ఇప్పుడు నీవు చెప్పావు కదా, ఇక బయలుదేరుతున్నాను అన్నాడు రాముడు. ఆవిడ చెప్పేదాకా ఊరుకున్నాడు మెదలకుండా. కనుక భార్య చెప్పింది, ఎవరి మెడలో ఉన్న మాల వాడిపోతే వారు విజితులే, జయింపబడిన వారవుతారు అని చెప్పింది. ఆ ప్రకారం కూడా మండన మిశ్రుడు
శంకరుని చేత జయింపబడ్డాడు. అయినా ఉభయ భారతీదేవి ఊరుకున్నదా అండి? ఊరుకోలా.
యద్రేవత్ సర్వైహి సతతం భిద్యతే తథైవ అర్ధ శరీరం అని చెప్పారు.
ఆ భార్య అనబడే గృహిణి ఉన్నదే భర్తలో సగభాగం. భార్య భర్త లేకుండా భార్య కనబడినా, లేదు ఆవిడ లేకుండా వీడు కనబడినా, మనం నమస్కరించినట్లయితే ఈ నమస్కారం ఎవరికి చెందుతుంది అంటే ఇద్దరికీ చెందుతుందటండి. అందుకనే ఒక్క పురుషుడికి మనం సన్మానం చేయాలి అన్నా కనీసం దాని మీద జాకెట్ బట్టయినా పెట్టి పెట్టాలట. ఎందువల్ల? ఆవిడను కలిపి సన్మానిస్తున్నామయ్యా అని చెప్పడం. ఆవిడ దగ్గర లేకపోవచ్చు. ఒకవేళ ఆవిడ వెళుతుంది, ఆవిడే ఉన్నది, ఆవిడికి చీర పెట్టేటప్పుడు పంచతో సహా కనీసం తుండు పైన వేసుకునే టవలైనా వాళ్లకు కలిపి పెట్టాలి అని శాస్త్రం చెప్పిన మాట, నేను చెప్పిన మాట కాదు. అసలు పెట్టకపోయినా ఇబ్బంది లేదు. ఎప్పుడైతే విడిగా పెట్టామో దానివల్ల ఏమవుతుందయ్యా, ఆ పెట్టేటప్పుడు కూడా ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికీ కలిపి ఆ చేతిలో పెట్టాలి. అంతే తప్ప ఆవిడది ఆవిడికి వీడిది వీడికి ఇస్తే ఏం చేసినట్టు మనం? ఎంతవరకు ధర్మం ఇది? కానీ వాటి రోజున పేరంటానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనీసం చూడ్డానికి వెళ్ళినా ఆడవాళ్ళకైతే బొట్టు పెట్టి ఓ జాకెట్ బట్టన్న పెడతారు, కానీ మగవాడికి కనీసం కర్చీఫ్ కూడా ఇవ్వరు. వీడి భాగ్యం ఇట్లా పట్టిందండి. మీరు బాగా ఆలోచించండి. తీయని నీళ్ళిచ్చే నదులున్నాయి, నదీమ తల్లి విద్య ఉన్నది, సరస్వతీ మాత ధనము ఉన్నది, లక్ష్మీదేవి అన్నము ఉన్నది, అన్నపూర్ణ గొప్ప గొప్పవన్నీ లోకంలో బతికించేవన్నీ కూడా స్త్రీ రూపంతోనే ఉన్నవి, పనికిరాని ఉప్పు నీళ్లు ఉన్న సముద్రాన్ని మాత్రం ఏమంటారండి? సముద్రుడు అంటారు. ఇది మన గది. ఎంతవరకు విలువ ఉన్నదో ఆలోచించండి. వాళ్ళు ఉన్నప్పుడే విలువ, వాళ్ళు లేకపోతే విలువ లేదు. అపూర్వేణ నకశ్చతు. భార్య లేకుండా భర్త గౌరవింపబడడు. ఏమండి, భర్త లేకపోతే భార్య గౌరవింపబడదు. ఆ కారణం చేత ఇరువురు ఏకమై ఉంటారు. అదే సూత్రాన్ని ప్రతిపాదించింది ఉభయ భారతి. ఆయన్ని గెలవడం కాదయ్యా, నన్ను కూడా గెలవాలి అన్నదావిడ. నన్ను కూడా గెలవగలిగితేనే నీవు సంపూర్ణమైన విజయాన్ని పొందుతావు, సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించగలుగుతావు. నన్ను జయించకుండా ఎట్లా పొందుతావు? నీవు జయించాలి. ఎవరండి ఈవిడ? సాక్షాత్తు బ్రహ్మ ఇచ్చిన శాపవశం చేత భూలోకంలో అవతరించినటువంటి వాగ్దేవత సరస్వతీమాతయే ఉభయ భారతి. ఆ ఉభయ భారతిని గెలవాలి. ఆవిడ కూర్చుంది ఇప్పుడు శాస్త్ర చర్చకు, ఆవిడ్ని కూడా ఆయన ఏమీ నిలవనివ్వలేదండి శంకర భగవత్పాదుల వారు. కారణమేమంటే పరబ్రహ్మమునకు అందరూ లోబడి ఉన్నవారే. ఆ పరబ్రహ్మాన్ని మనం స్త్రీ రూపంగా భావిస్తే అమ్మవారు, పురుష రూపంగా భావిస్తే అయ్యవారు, అంతే. అక్కడ స్త్రీ పుం భేదము నీ భావనలో ఉన్నది కానీ అక్కడ మాత్రం లేదు. ఇంతవరకు వాస్తవం. అందుకనే పోతన గారు ఏం చెప్పాడు? అమ్మలగన్నయమ్మ. ఆ తర్వాత ఏమన్నాడండి ఆయన? ముగురమ్మల మూలపుటమ్మ. ఆ ముగురమ్మలు ఎవరు? పార్వతి, లక్ష్మి, సరస్వతి. ఈ ముగ్గురికి మూలపుటమ్మ ఎవరయ్యా అంటే పరబ్రహ్మతత్వమే. చాలా పెద్దమ్మ. ఎంత వయస్సు ఉన్నదో మనకు తెలియదు, ఆవిడ వయస్సు మనకేం తెలుస్తుందండి? చాలా పెద్దమ్మ, ఎప్పుడు చూచినా 16 ఏళ్ల వయస్సులో కనబడుతుంది, సదా షోడశ వర్ష ప్రాయిని. ఎప్పుడు చూసినా 16 ఏళ్లే ఆవిడికి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి తత్వం ఆ పరబ్రహ్మతత్వం. కనుక ఆ సరస్వతీదేవి చిట్ట చివరికి ఉభయ భారతి ఆయన్ని ఓడించాలి అనేటువంటి పట్టుదలతోనే, లేదు అతడి యొక్క దివ్యమైనటువంటి తత్వం లోకానికి తెలియజేయాలి అనేటువంటి తత్వంతోనే శృంగార శాస్త్రము నుండి ప్రశ్న వేసిందండి. శాస్త్రములన్నిటిల్లో శృంగారం కూడా ఒక్కటే కాదు అనే అవకాశం లేదు. మీమాంసాది శాస్త్రములతో శృంగార శాస్త్రము కూడా ఒక్కటి. దాన్ని గురించి పరిశోధన చేసి పెద్ద పెద్ద గ్రంథాలు రచించినటువంటి వాత్సాయనాది మహర్షులు చాలామంది ఉన్నారు. అది పవిత్రమైనటువంటి శృంగారమే కానీ అపవిత్రమైనది కాదు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. పశువు వలె ప్రవర్తిస్తే దాన్ని శృంగారం అనరు, పశువు అని అంటారు, పశుత్వం అంటారు. ఆ శృంగార శాస్త్రాన్ని అనుసరించి ఆవిడ ప్రశ్నించింది. వెంటనే శంకరుల వారు అన్నారు, ఏమమ్మా నేను యతీశ్వరుణ్ణి, పైగా కొంతకాలం సంసారి అయ్యుండి ఆ తరువాత ఆశ్రమ స్వీకారం చేస్తే ఆ సంగతి వేరు, అసలు బ్రహ్మచర్యం నుండే నేను ఆశ్రమ స్వీకారం చేసిన వాడిని, ఈ శాస్త్రాన్ని గురించి అడిగితే ఏం తెలుస్తుంది, నాకు ఒక్క మాసము సమయము కావలే అన్నారు. ఇతన్ని ఓడించాలి అనే ఉద్దేశ్యమే గనక భారతీదేవికి ఉన్నట్లయితే ఆవిడ ఏమనేదో తెలుసునా అండి, నేను ఇవ్వను అనేది. ఇతడి యొక్క తత్వాన్ని లోకానికి అందించాలి గనుకనే ఆవిడ ఏం చెప్పింది, నీకు నెల రోజులు సమయం ఇస్తున్నానయ్యా అన్నది. ఆ నెల రోజులు సమయం ఇచ్చింది. ఆ సమయాన్ని స్వీకరించినటువంటి శంకర భగవత్పాదుల వారు శిష్యులను వెంటబెట్టుకుని అరణ్య మార్గానికి వచ్చి ఒక కొండ గుహను చూశారు. భవదుక్త సూక్ష్మృతధాను చర్యాయాం పిబతి యోగ అనుష్ఠాన రూపిణం. అక్కడ ఒక కొండ గుహ కనబడింది. ఆ గుహ దగ్గరికి వచ్చి శిష్యులతో చెప్పారు, నాయనా ఇక్కడ తపస్సు చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం అయ్యా, శీతల తరుచ్ఛాయలు ఉన్నాయి, రెండవది ఈ ప్రక్కనే నదీమ తల్లి ప్రవహిస్తున్నది గనుక నిత్యము 3 పూటల స్నానం చేయడానికి కావలసిన, ఎందుకంటే స్నానం శౌచము అంటే పొద్దున 1 పూట స్నానం చేస్తే సరిపోదు, ఎన్ని పూటలు చేయాలి స్నానం, 3 పూటలా చేసి తీరాలి, సంధ్యావందనం కూడా 3 పూటలా చేయాలి, అసలు 1 పూట చేస్తే ఆనందమే. ఏమండి 1 పూటైనా చేస్తే ఆనందమే, సాయం సంధ్యావందనం కనుక చేస్తే ఆ సంధ్యావందనంలో ఓ మంత్రం ఉన్నదండి, మీకు రహస్యం చెబుతున్నా నేను, ఇమం మే వరుణ స్తృతీహవ మధ్యాచ మృడయ. ఆ మంత్రం ఉన్నదే, పూర్తిగా చెప్పకూడదు కనుక చెప్పట్లా. ఆ మంత్రాన్ని గనక రోజు సాయం సంధ్యావందనం చేసేటప్పుడు మనం తప్పనిసరిగా ఇమం మే వరుణ చెప్పాలి కనుక ఆ మంత్రాన్ని చెప్పుకుంటాం. ఎవరైతే ఆ మంత్ర పఠనం చేస్తారో వారి వెంట లక్ష్మీదేవి పిలవకుండా అనుసరిస్తుందట, ఇక మీ ఇష్టం మీరేం చేస్తారు, పిలవకుండా వస్తుందట, వాడిని అంటి పెట్టుకుని ఉంటుందట ఆ లక్ష్మీదేవి. ఎన్నో ఉపాయాలు చెప్పారు పెద్దలు, నువ్వు ఈ పనిచేయరా, వాయువ్య మూల ఉండి అంబాని గనక ఆవు అరచినట్లయితే ఏ ఇంట వాయువ్య మూల ఆవు ఉండి అంబాని అరుస్తుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి పిలవకుండా వచ్చును అని చెప్పారు. అంబాని పిలిస్తే చాలు ఆవిడ వస్తుందట ఆ లక్ష్మీదేవి. ఈ గృహస్థు గోవుకు సేవ చేస్తున్నాడు కదా అని వాళ్ళింటోనే స్థిరంగా ఉంటుందట. ఎవడి దగ్గర లక్ష్మీదేవి ఉండదో కూడా చెప్పారు. పాదోపపాదం ఉపసృత్య ప్రక్షాళనం దర్జురంతే తథైవ ఏతత్ నాస్తి ప్రభమేవా. కాళ్ళు కడుక్కునేటప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని రుద్దుకుంటూ ఉంటాం మనం. కాళ్ళు గట్టిగా ఉంటాయి కదా, మట్టి బాగా పోతుంది కదా అని కాలు మీద కాలు వేసి రుద్దుకుని ఆ కాళ్ళు కడుక్కునేవాడు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర నేను ఉండను అని చెప్పిందటండి లక్ష్మీదేవి. కాళ్ళు కూడా దేంతో రుద్దుకోవాలి, చేతులతోనే రుద్దుకోవాలి. కాలు మీద కాలు వేసి రుద్దుకుంటే ఉన్న లక్ష్మీదేవి కూడా పోతుందట. చెప్పింది ఆవిడ, శాస్త్రం చెప్పిన మాటే చెబుతున్నా నేను. ఏమండి, ఎవరికి బిచ్చము పెట్టని ఇంట నేను ఉండను. ఆవిడ వెళ్ళిపోతుంది. కనీసం రోజుకు ఒక్కసారైనా వాడికి నాలుగు గింజలైనా అందులో వేస్తే సాక్షాత్తు అమ్మవారే తాను అన్నపూర్ణగా మారి పరమశివునకు భిక్ష వేసింది. అవునా కాదా చెప్పండి. మనం వేస్తే మనం కూడా ఏ స్థాయిలోకి వెళ్తాం? ఏమండి, ఆ కౌచుడు అనేటువంటి బ్రాహ్మడు రఘుమహారాజును బిచ్చమెత్తడానికి వచ్చాట. కౌచ ప్రపేదే వరతంతు శిష్య రఘువంశం అనే కావ్యంలో చెప్పబడుతుంది. వరతంతు మహాముని శిష్యుడు కౌచుడు వచ్చాడు రఘుమహారాజు దగ్గర బిచ్చమెత్తడానికి, గురువుగారికి గురుదక్షిణ ఇవ్వడం కోసం. అప్పుడు రఘుమహారాజు దగ్గర ఏమీ లేదు, మట్టి పాత్రతో కాళ్ళు కడిగట. ఈ కౌచుడు చెప్పాడు, రాజా నీ దగ్గర ఏమీ లేదయ్యా, నేను ఇంకొకటి దగ్గరికి వెడతాను, నేను యాచించడానికే వచ్చా. ఏమీ లేని నిన్ను యాచించి బాధ పెట్టే కన్నా నేను ఇంకొకరి దగ్గరికి వెడతాను అన్నాడు కౌచుడు. వెంటనే రఘుమహారాజు అన్నాడు, ఏమయ్యా బ్రాహ్మణోత్తమ, నా దగ్గరకు వచ్చి ఇక్కడ లేదు అనుకుని పరాయి వాడి దగ్గరకు వెళ్ళి వాణ్ణి అడిగితే నా పరువేం కావాలయ్యా, కనుక నీవు వెళ్ళడానికి వీర్లేదు, ఇక్కడే ఉండు, తెల్లవారే లోపల నేను సంపాదించి నీకు ఇస్తానన్నాడు రఘుమహారాజు. దానం ఎట్లా చేయాలండి? కష్టపడి సంపాదించి ఇవ్వాలి. దానం యొక్క విశేషం చెప్పింది భారతం. ఉంచ వృత్తి చేసి భిక్షాటన చేసి తెచ్చుకున్న పిండిని నాలుగు ఉండలుగా మార్చి తినుటకు సిద్ధపడితే వాకిట వచ్చి ఒక బ్రాహ్మణుడు భవతి భిక్షాందేహి అంటే బిచ్చమెచ్చి తెచ్చుకున్నటువంటి ఆ పిండి ముద్దను కూడా వాకిట్లో అడుగుతున్న బ్రాహ్మణునకు వేశాడు ఈ బ్రాహ్మడు. ఆయనేమి సంపాదించలేదు, కొనలేదు, తెచ్చుకోలే, ఆయన బిచ్చమెత్తింది ఈ బిచ్చగాడికి వేశాడు. ఆకలి తీరలేదు, భార్య వేసింది, ఇంకా తీరలేదు, కొడుకు ఉండ కూడా పెట్టాడు, కోడలు కూడా పెట్టింది. ఈ నాలుగు తిన్న తర్వాత తృప్తాస్మహ అన్నాడు. చెయ్యి కడుక్కోవడానికి నీళ్లు పోస్తే చెయ్యి కడిగాడు. ఒక ముంగిస దూకి ఆ నీళ్లలో పడింది. పడేటప్పటికీ ఆ ముంగిస శరీరము ఎంత భాగము ఆ నీటిలో పడిందో అంతవరకు ఆ ముంగిస శరీరం ఎలా మారిపోయిందని చెప్పిందండి భారతం. బంగారము వలె మారిపోయింది. ఈ దానము చేయగా తీసుకున్నటువంటి వారి యొక్క చేతులు కడిగిన నీటికి కూడా అంత శక్తి ఉన్నది. ఇవాటి రోజున పెట్టడానికి ఎంత బాధపడుతున్నాం మనం, ఇవ్వడానికి ఎంత బాధపడుతున్నాం. ఒకవేళ మన ఇంటికి వస్తే అవకాశం ఉన్నా సరే చెయ్యి ఖాళీ లేదు, పక్క ఇంటికి వెళ్ళు అని వీడే చెబుతాడు. రఘుమహారాజునే వెడతానయ్యా బాబు అంటే వద్దన్నాడు. ఏమండి మనం ఏం చెబుతాం, చెయ్యి ఖాళీ లేదయ్యా ఇంకో చోటికి వెళ్ళు అని మనమే చెబుతాం. అన్నీ వ్యతిరేకంగానే ఉన్నాయి, ఎందుకనయ్యా ఇట్లా ఉన్నది అంటే కలి ప్రభావం చేత అంతే, ఇంకొక మాట లేదు. ఆ కలి ప్రభావం మన నుండి పోవాలి అంటే నిరంతరం భగవద్ధ్యానం, నేను నాది అనే రెండు మాటలు వదిలిపెట్టడం. ఈ పని గనక చేయగలిగితే ఆ స్థితిని మనం కూడా పొందగలుగుతాం. లేకపోతే కథం అల్పబుద్ధికి వివృత్తి ప్రచయ ప్రభలో అగతి క్షయం హతశ్రుతయ. వేదములు లేవు, వేద ధర్మాలు ఉండవు, గతులు కూడా ఉండవు, ఆనందము ఉండదు, బుద్ధి ఉండదు, ప్రవృత్తి ఉండదు, నివృత్తి ఉండదు, ఏది ఉండదు,
అన్నీ నశించిపోతాయి. చిట్ట చివరికి మిగిలేదేదయ్యా అంటే కంపు దేహాలపై గుమాయింపు కొరకు అని దంజాల పాపయ్య శాస్త్రి గారు చెప్పారే, ఆ దేహం ఒక్కటి మిగులుతుంది, ఎప్పుడో ఒకప్పుడు రాలిపోతుంది, అంతే తేడా. ఎక్కడైనా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ పేరు కనుక మనం చెప్పుకున్నట్లయితే వాళ్ళు నిజంగా బ్రతికి ఉన్నవారితో సమానం. బ్రతికి ఉన్నవాణ్ణి గురించి కూడా అస్సలు మాట్లాడుకోకపోతే వాడు బ్రతికి ఉన్నా మరణించిన వాడితో సమానం. కనుక మన స్థితి ఎలా ఉండాలి? బ్రతికి ఉండి మరణాన్ని పొందాలా, మరణం వచ్చినా బ్రతికి ఉండాలా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవలసిన విషయం. అందుకనే ఎప్పుడూ తపస్సు కావాలి, తపస్సుకు కావలసినటువంటి వాతావరణం కావాలి. ఇక్కడ చక్కని స్వాదు జలముల ప్రవాహం ఉన్నది, శీతల తరుచ్ఛాయలు ఉన్నాయి. నీడ కొరకు ఛాయలు ఉంటే మరి రక్షణ కొరకు కొండ గుహ ఉన్నది, ఆ గుహలో ఉన్న ప్రదేశం సమతలంగా ఉన్నది. ఇక్కడ మీరు అనుష్ఠానం చేసుకోవచ్చు. అమరక మహారాజు అనబడేటువంటి మహానుభావుడు ఒక్కడు మరణించాడయ్యా, నేను అతడి శరీరములో ప్రవేశిస్తాను. దీన్ని మనం ఏమంటామంటే పరకాయ ప్రవేశము. చాలామంది ఆలోచన ఏమిటయ్యా అంటే పరకాయ ప్రవేశం అంటే అదేదో క్షుద్రశక్తి అని ఆలోచన. కానీ గట్టిగా మనం విశ్వసించవలసింది ఏమిటయ్యా అంటే అది క్షుద్రం కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం ఎన్ని దేహాలు ఉన్నాయి మానవుడికి? మూడు దేహాలు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు. ఎవరైతే సూక్ష్మదేహాన్ని ఈ సహస్రారము ద్వారా నవరంధ్రముల ద్వారా బయటకు పంపకూడదు, ఆ సూక్ష్మదేహాన్ని ఈ సహస్రారము ద్వారా బయటకు తెచ్చి దాన్ని ఇంకొక మరణించిన శరీరములో ప్రవేశింపజేయగలిగిన శక్తి ఎవరు పొందుతారు అంటే సూక్ష్మదేహ జ్ఞానము కలిగిన వాడు మాత్రమే పంపగలుగుతాడు. ఆ సూక్ష్మ శరీరాన్ని అందులో ప్రవేశపెట్టడం అర్థమైందా అండి? ఎవరు ప్రవేశపెట్టగలరు? సూక్ష్మదేహము అనేటువంటి జ్ఞానం వాడికి ఉండాలిగా ముందు. అసలు ఇక్కడ శంకరుల వారి స్థితి ఏమిటి అంటే సూక్ష్మదేహ రూపం అది. కారణదేహం స్థూలదేహం అక్కడ లేదు, మనకు కనబడుతోంది, కానీ ఆయనకు ఉపకరిస్తున్నది ఒక్క సూక్ష్మదేహం మాత్రమే. కనుక ఆ సూక్ష్మదేహాన్ని తీసుకువెళ్ళి మరణించిన ఇంకొక దేహంలో ప్రవేశపెట్టడం అర్థమైందా అండి? నడిచి నడిచి వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి ఆ కుర్చీలో మనం కూర్చోవడం ఎటువంటిదో శంకరుల వారికి కూడా ఆ దేహాన్ని అందులో ప్రవేశపెట్టడం అంతే. కనుక రెండో విషయం ఏమిటయ్యా, క్షుద్రము అంటే నీచము అని, ఇతరుల యొక్క నాశనము కొరకు ప్రయోగింపబడేటువంటి ఏ మంత్రమైనా ఏ కర్మ అయినా క్షుద్రమవుతుంది. ఇతరుల యొక్క నాశనం కొరకు, ఇతరుల మంచి కొరకు ఉపయోగించేది క్షుద్రమయ్యేటువంటి అవకాశం లేదు. ఒకవేళ అది క్షుద్రమే అయితే పనికిరానిదైతే అసలు ఆ మంత్రం ఎట్లా పుడుతుందండి? ఈ మంత్రాలన్నీ దేంట్లో నుంచి వచ్చినాయి? అథర్వ వేదంలో ఉన్న రుద్రయామల తంత్రము, వీటిల్లో నుంచి అనేక రకాలైన మంత్రాలు వచ్చినాయి. ఆ మంత్రాలన్నీ క్షుద్రం కాదండి, వాటిల్ని క్షుద్రము కొరకు ఉపయోగించడం చేత అవి క్షుద్రాలైనవి. ఆ మంత్రములే మంచి కొరకు ఉపయోగించామనుకోండి క్షుద్రం ఎట్లా అవుతుంది? అవ్వదు. వాడు క్షుద్రం చేస్తున్నాడయ్యా, ఉన్న మంత్రాన్ని క్షుద్రంగా వాడు మార్చాడు అని అర్థం.
వామాచారము మకార పంచకము ఇట్లా చెబుతారు. ఇవన్నీ వీడి ఆచారాలు, కానీ మంత్రానికి దాంతో ఏమీ సంబంధం లేదు. దాన్ని క్షుద్రంగా మారుస్తున్నది ఎవరయ్యా అంటే మనం. దేనికోసం? దురూహల చేత, దుర్మార్గపు ఆలోచనతో ఒకటి నాశనము కొరకు కనుక ఉపయోగించినట్లయితే అది క్షుద్రమవుతుంది. ఒకరి బాగు కొరకు ఉపయోగించినట్లయితే ఏమవుతుందండి? చెట్టు ఒకటే, బాగా వింటున్నారు కదండి, ఏదైనా చెట్టేగా. గులాబీ మొక్క వేశాం, తుమ్మ మొక్క వేశాం, ఈ రెండిట్లో ఏది మంచిదో చెప్పండి. ఈ రెండు మొక్కలే భూమి నుండి వచ్చినవే, కానీ మనం తీసేసేది దేన్ని తీసేస్తాం? కనబడితే తుమ్మ మొక్కను పీకేస్తాం, గులాబీ నట్టు పెట్టుకుంటాం. అట్లాగే ఆ ఉన్న మంత్రం ఒక్కటే, దాన్ని క్షుద్రముగా గనక మార్చినట్లయితే పీకి వేయాలి. అదే సాధు మంత్రంగా చూచినట్లయితే దాన్ని ఉపాసించాలి. కనుక పరకాయ ప్రవేశం చేయడం అనేటువంటిది క్షుద్రం మాత్రం కాదు. ఒకవేళ క్షుద్రమే కనుక అయితే శంకర భగవత్పాదుల వారు దాన్ని ఆచరించే అవకాశమే లేదు. దీని మీద కాంట్రవర్సీ ఏర్పడి అనేక మంది వాద ప్రతివాదాలు చేసుకుని శంకరుడు శంకరుడైతే ఇటువంటి పని చేస్తాడా, అసలు అం అహా ఇం ఇహి అని మొత్తం మార్చేయచ్చు కదా, వీడి ఆలోచన అంతా ఇంతే. మాయలు మంత్రాలు చేయడం తప్ప వాస్తవతత్వం జోలికి మాత్రం మానవుడు వెళ్ళడు. ఏదో అతీతమై వాడికి జరిగిపోవాలి అనే భావన చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. కష్టే ఫలే, కష్టం జరిగినప్పుడు మాత్రమే, ఆ కష్టపడినటువంటి సొమ్ము ఉన్నదే దానివల్ల మాత్రమే మనం ఆనందాన్ని పొందగలుగుతాం తప్ప, అయాచితంగా ఏ కష్టము లేకుండా వచ్చినటువంటి సొమ్ము వల్ల మనకు ఆనందం కలుగదు, సుఖము పొందలేము. కనుక మనం సుఖాన్ని పొందాలి, ఆనందాన్ని పొందాలి అంటే వచ్చేటువంటి పైస ఏదైనప్పటికీ కూడా కష్టపడి కష్టపడి సంపాదించాలి. దానివల్లనే మనం సుఖం పొందుతాం, మిగతావన్నీ కూడా క్షుద్రములే. కనుక ఈ పరకాయ ప్రవేశం అనేది క్షుద్రం కాదు. ఆ అమరక మహారాజు అనేటువంటి వాడి శరీరంలో నేను ప్రవేశిస్తానయ్యా, మీరు ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని ఆ స్థూల దేహాన్ని అక్కడ వదిలిపెట్టి తన రూపమైనటువంటి సూక్ష్మదేహాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు? అమరక మహారాజు దగ్గర చేర్చడానికి బయలుదేరారు శంకర భగవత్పాదుల వారు. ఏ దేహంతో బయలుదేరారని చెప్పామండి? సూక్ష్మదేహంతో బయలుదేరారు. ఎప్పటికి చేరతారు ఆ మహారాజు దగ్గరికి? రేపు సాయంకాలం 6:30 చేరేదరు అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సశశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై. ఏతత్ శంకర విజయ ప్రవచన శ్రవణ సత్ఫలం. లోక కళ్యాణార్థం తత్సత్ శ్రీ శంకర దివ్య చరణారవిందార్పణమస్తు. హరిః ఓం తత్సత్. స్వస్తి.